పరిశుద్ధ గ్రంథం నుంచి యోబు గ్రంథము 5వ అధ్యాయము 8-9 వచనాలు. జోబ్ చాప్టర్ 5 వర్స్ 8 అండ్ 9. యోబు గ్రంథము 5వ అధ్యాయము 8-9 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికే నా వాద్యమును అప్పగించుదును. ఆయన పరిశోధింప జాలని మహాకార్యములను, లెక్కలేనని అద్భుత కార్యములను, అద్భుత క్రియలను చేయువాడు. ఆమేన్. దేవుని యొక్క మాట అవును అన్నట్టుగా ఉందంట. క్రీస్తులో ప్రతి మాట కూడా అవును అంటే ఇంకా దానికి ఎవరు మార్చడానికి కానీ కనపడడానికి కానీ ఇంకేదో చేయడానికి కానీ లేదు, అవును అన్నట్లుగా ఉంది. ఆయన ఏం చేస్తాడు చూడండి, నేను దేవునిని ఆశ్రయించుదును, ఆ దేవునికే నా వాద్యమును అప్పగించదు. మనం ఎవరిని ఆశ్రయించాలి? అసలు నీ బాధ అంటే ఎవరికి చెప్పాలి? నీ వాద్యము అంటే నీకు తగువు, లేక నీ బాధ, లేక నీకున్నటువంటి సమస్య, నీకేదైతే ఆ పరిస్థితి ఉందో ఆ పరిస్థితి అంతా ఎవరికి అప్పగించాలి, నేర్చుకోవాలి. ఇప్పుడు అసలు కంప్లీట్ గా ఆయనకి అప్పగించేయడమే, ఆయనకి విడిచిపెట్టేయడమే. కొన్నిసార్లు ఎవరైనా అధికారుల దగ్గర సమస్య వచ్చినప్పుడు, కోర్టులో ఏదైనా కేసు ఉందనుకోండి, అధికారుల దగ్గరికి వెళ్ళి లేక పోలీస్ వారి దగ్గరికి వెళ్ళి మనం ఆ సమస్య గురించి చెప్తా వాళ్ళు ఏమంటారు తెలుసా, ఐఎమ్ సారీ, ఈ కేసు ఆల్రెడీ ఎక్కడుంది, కోర్టులో ఉంది కాబట్టి మేము జోక్యం చేసుకోవచ్చా, మేమేం చేసుకోము, ఇది కోర్టు తన పని తను చేసిపోద్దు, లేదా చట్టం తన పని తను చేసిపోద్దని చెప్తారు. ఇప్పుడు నీ వాద్యం ఎవరికి అప్ప చెప్పావు? ఇప్పుడు ఆయన పని ఆయన చేసుకెళ్ళిపోతాడా లేదా? నీ విషయంలో ఆయన ఏం చేసుకెళ్ళిపోతాడు తెలుసా? ఆయన ఎప్పుడు ఏం చేయగలడు అదే చేస్తాడు. ఏం చేస్తాడు? కింద వచనంలో ఉంది, 9వ వచనం, పరిశోధింపజాలని మహాకార్యాలను, లెక్కలేని అద్భుత క్రియలను. అసలు నువ్వు ఎగ్జామిన్ చేయటానికి కానీ దాన్ని పరిశీలించి పరిశోధించి మైక్రోస్కోప్ బయోస్కోప్ లేకపోతే ఇంకేదో స్కోప్ పెట్టి ఎలాగ జరిగింది అని ఎతకడానికి అవకాశం లేనట్లుగా ఆయన కార్యం చేస్తాడు. ఆ రూల్స్ ప్రకృతి సంబంధమైన నియమాలకు గాని శాస్త్ర సాంకేతిక నిపుణ్యతకు గాని దొరకనటువంటి నియమం దేవుని నియమం. ఎందుకంటే ఇదంతా ఆయనలోంచి వచ్చింది కాబట్టి అంత పర్ఫెక్ట్ గా ఆయన తయారు చేస్తాడట. అందుకే లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఎన్ని చేస్తాడు చెప్పండి ఒకసారి. ఈ మాటను బట్టే అనుకుంటా కొంతమంది అంటారు లెక్కలేనని స్తోత్రాలు అంటారు. లెక్క ఉండాలా అక్కర్లేదా? ప్రధానికి లెక్క ఉంది కాబట్టి కార్యాలు చేయించుకునేటప్పుడు దేవుని దగ్గర మాత్రం ఏమున్నాయి, లెక్క లేనని కావు, నువ్వు లెక్క పెట్టలేనని. ఇట్స్ అన్కౌంటబుల్. ఆయన చేసిన కార్యాలు భూమి మీద పుస్తకాలు రాస్తే ఏ పుస్తకాలు సరిపోవు, మొత్తం లైబ్రరీ నిండా అయ్యే ఉంటాయి, లేకపోతే ఖాళీ ప్రదేశం అంతా కూడా అన్ని కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి మనం ఇప్పుడు కూడా దేవుని కార్యాలను చూడండి. ఒకసారి మీ పక్క వాళ్ళకి చెప్పండి, నీ వాద్యం దేవుని కొదలే, నీ సమస్య దేవుని దగ్గర వదిలే, నీ ఇబ్బంది ఏదైనా ఉంటాయి అబ్జెప్పే, ఆయన్ని ఆశ్రయించు. అద్భుత కార్యాలు లెక్కలేనని చేస్తున్నాడు, మహాకార్యాలు జరుగుతాయి, నమ్మండి. ఇది దేవుని మాట, నువ్వు నమ్మితే నేను కూడా నమ్ముతున్నానని చెప్పు. మీరు నమ్ముతున్నట్లయితే మీరు చెప్పండి, నేను నమ్ముతున్నాను ఇది, మీరు కూడా నమ్మండి అని చెప్పండి. కొన్నిసార్లు చెప్తాం కదా, జిలేబీ బాగుందా అంటే నేను ఇప్పుడే తిన్నాను తీగా ఉంది, మీరు కూడా కొనండి అంటాం కదా. అది మీరు చెప్పాలి, యెహోవా ఉత్తమమైన రుచి చూడాలక్కర్లేదా. సో వెన్ ద ప్రామిస్ క్లైమ్ యూ, నేను దీనిని నెగోషియేట్ చేయకుండా, దాన్ని బ్యారల్ ఆడకుండా నేను తీసుకుంటున్నాను, నా డీల్ ఇది పర్ఫెక్ట్ అంటే ఇది ఖచ్చితంగా బాగుంటుందని మీరు కూడా తీసుకోండి అని చెప్పాలి. అలాగే దేవుని మాటను కూడా, ఇది నేను తీసుకుంటున్నాను మీరు కూడా తీసుకోండి అని రికమెండ్ చేయాలి. ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటను మనం కొన్నిసార్లు వినగలుగుతాం, కొన్నిసార్లు గ్రహిస్తాం, కొన్నిసార్లు గ్రహించలేము. అందుకని ఎదుటి వారికి మనం ఆ మాట చెప్పినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా దాన్ని తీసుకుని, కరెక్టే, నా పక్కన కూర్చున్న సోదరుడు ఈ విషయం చెప్పాడు, నన్ను గుర్తు చేసుకోమన్నాడు, లేదా నేను తీసుకుంటాను నువ్వు కూడా తీసుకున్నాడు అని నువ్వు నమ్మడానికి ప్రారంభిస్తావు. నమ్ముడి నీ వలన అయితే నమ్మాల్సింది నువ్వు, చేయాల్సింది వాగ్దానం సిద్ధంగా ఉంది. ఆయన ఈ రోజు కాదు, భూమి ఆకాశాలు మారిపోయినా ఆయన మాట మారంది, జరగంది, నిర్ణయం కాబట్టింది. కాబట్టి ఆ మాటని కంప్లీట్ గా నమ్మడానికి, విశ్వాసం ఉంచడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడదాం. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ప్రభు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మంచి దేవుడు మరోసారి మనతో మాట్లాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఆయన మాటను గ్రహించడానికి సిద్ధపడదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం, 1 కొరింథీయులు 15:58. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియులరా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు యొక్క కార్యాభివృద్ధందు ఎప్పటికీ ఆసక్తిలై ఉండండి. ఎక్కడ? ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తిగా ఉండండి. దేవుని యొక్క కార్యాలు చేయించుకోవడానికి మీకున్నటువంటి ఆసక్తిలాగే ప్రభు కార్యాలలో మీరు అభివృద్ధి పొందడానికి ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలంట. ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలి. నేను మీకు ఒక అర్థం కావటానికి ఒక ఉపమానాన్ని చెప్తున్నాను, దయచేసి గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు ఒకరోజు ఏ ఏ విషయాలనైతే ప్రజలందరికీ మాట్లాడుతూ ఉన్నాడో అలాగే ఆయన చెప్పినటువంటి మాటలన్నింటినీ నమ్మినటువంటి ఒక క్రైస్తవ నాయకుడు, ఒక ఆఫీస్ లో మేనేజర్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఖచ్చితంగా తన సంఘంలోనికి వచ్చిన పిల్లలందరికీ కూడా, తన ఆఫీస్ లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఉదయాన్నే పిలిచి, వాళ్ళు హిందువా ముస్లిమా చూసేవాడు కాదట, చూసి వాళ్ళని పిలిచి, ఇదిగోండి ఈరోజు మనం బైబిల్లో ఈ మాట చదువుకుంటా అని చెప్పి ఒక కీర్తన చదివి దానిలో రెండు మాటలు 2 నిమిషాలు చెప్పి మనందరూ కూడా ప్రార్థన చేద్దాం, ఈ రోజంతా దేవుని యొక్క ఉద్దేశంలో మనం ఉన్నాం కాబట్టి పనిని చక్కగా చేయాలని చెప్పి ఆయన అందరికీ వాక్యం చెప్పి ప్రార్థన చేసేవారు. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళేవారు. ఇది వాళ్ళందరికీ కూడా మరి క్రిస్టియన్ ఆఫీస్ లో అలవాటు అయిపోయింది. వాళ్ళందరికీ కూడా సెక్యులర్ గా ఉన్న వాళ్ళు, క్రిస్టియన్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళ పాస్ గారు ఈ గారు బాగా చెప్పారు, మేనేజర్ గారు బాగా చెప్పారని నమ్ముతున్నారు. కొత్తగా జాయిన్ అయినటువంటి ఒక ఉద్యోగి ఆఫీస్ లోకి వచ్చాడు. ఆ రోజు వెంటనే ఆయన ఎప్పటిలాగే పిలిచి, ఓకే కొత్త కామర్ మన దగ్గరికి వచ్చారు కాబట్టి ఈయనకి మనం అందరం ఇంట్రడ్యూస్ చేసుకుందాం, యేసు ప్రభువు కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, మేము ఈ రోజు బ్రతికి ఉన్నామంటే కారణమే ఆయనే, మేము నడిపించబడుతున్నామంటే కారణం ఆయనే, మా జ్ఞానం ఇచ్చింది కారణం ఆయనే, మమ్మల్ని బలపరుస్తున్నది కారణం ఆయనే, రేపు ఉండేటట్లు మమ్మల్ని ఆశ కలిగిస్తుంది కూడా ఆయనే అని చెప్పి ఆయన 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 అని చెప్తుంటే ఈ నారాయణ ఇంతకీ ఆయన ఎవరండి అని అడిగాడట. న్యూ వన్, కొత్తగా ఉంది, ఎవరండి ఇంతకీ ఆయన, మీ ఆఫీస్ లో ఎక్కడ బాస్ ఫోటోలు లేవు, ఆంధ్ర బ్యాంక్ వెళ్తే ఆయన ఫోటో ఉంటారు కదా, అలాగా ఎవరు లేరేంటి అని అడిగాడంట. అప్పుడు ఆయన చెప్పాడు, ఆయన అక్కడెక్కడో ఉండరండి, మీరు ఎత్తుతున్నారు, ఆయన ఈయన అన్నాడంట. ఇదేంటి, ఇది బైబిల్ చూపిస్తున్నారు అని అంటే బైబిల్ కాదు, ఇది వ్యక్తి, ఇది దేవుని యొక్క వాక్యం అనబడుతున్న ఒక వ్యక్తి, ఇది మమ్మల్ని నడిపిస్తున్నాడు ఈయనే అని చెప్పి యేసుక్రీస్తు గారి నుంచి పరిచయం చేశారట. వెంటనే చాలా సంతోషించాడు ఆయన కూడా. ఆ తర్వాత ఒక మాట అన్నాడట మేనేజర్ గారు, ఈ రోజు నుంచి మీరు శ్రద్ధగా గనక పనిచేస్తే, నీతిగా పనిచేస్తే, యథార్థంగా పనిచేస్తే 6 నెలలు తిరగకుండా మీకు ప్రమోషన్ ఇస్తాను అని చెప్పాడు. ఎవరు చెప్పారు ఈ మాట? మేనేజర్ గారు. ద డే వన్ నుంచి కూడా ఆయన చాలా శ్రద్ధగా ఉన్నాడు. 3 నెలలు గడిచిపోయినాయి, చాలా శ్రద్ధగా పనిచేస్తున్నాడు కొత్త వ్యక్తి. 4 నెలలు గడిచిపోయి చాలా చక్కగా శ్రద్ధగా పనిచేస్తున్నాడు. 5 నెలలు గడిచిపోయి చాలా శ్రద్ధగా భక్తిగా మంచి నమ్మకంగా పనిచేస్తున్నాడు. 6 నెలల దగ్గర పడుతుంది, అతని ధ్యాస అంతా దేని మీద ఉంటుంది చెప్పండి? మరి 6 నెలల పునాది అంతా దేనికోసం వేసుకున్నాడు చెప్పండి? మొదటి రోజు నేను చేరినప్పుడు నన్ను నడిపిస్తున్న ఒక వ్యక్తి ఎలా ఉంటాడో చూడాలనే ఆసక్తి అతనికి లేదు. నన్ను ఇన్ని రోజులు మమ్మల్ని అందరినీ బలపరుస్తున్నాడు ఒక వ్యక్తి అంటే ఆయన గురించి గ్రహించడం ఆయనకి లేదు. కానీ ఈ వ్యక్తికున్న గ్రహింపంతా ఏంటంటే 6 నెలల తర్వాత ప్రమోషన్ వస్తుంది కాబట్టి 6 నెలలు తన జీవిత కాలం అంతా దేని కొరకు ప్రయాసపడతాడు? ప్రమోషన్. ఇప్పుడు క్రీస్తుల్లో లేక ఆ ఆఫీస్ లో అన్ని విషయాలలో తను పరిపూర్ణతగా సంపాదించడానికి బదులు ప్రమోషన్ సంపాదించడం ఎలా అనే దాని మీదే తన మనస్సును కేంద్రీకరించి తన అధికారికి నచ్చిన పద్ధతిని చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇట్స్ ఎ క్వైట్ కామన్ నేచర్. ఈ రోజు క్రైస్తవ విశ్వాసంలోకి వచ్చిన మనము, మన అధికారి ఎవరు? దేవుడు. మన నాయకుడు ఎవరు? యేసయ్య. మనకిచ్చినటువంటి ఆజ్ఞలేవి? వాక్యము. ఇప్పుడు మన అల్టిమేట్ గా ఒకరోజు మనకు వచ్చే ప్రమోషన్ కోసమే మనం అందరం తెప్పబడాలి. ఒకవేళ ఆ ప్రమోషనే మిస్ అయిపోతే పరిస్థితి ఏంటి? ఎంత భక్తి, ఎంత విశ్వాసం, ఎంత శక్తిని, ఇన్ని విషయాలు నష్టపోయే లోకంలో ఎంత బాధపడతామో కదా. అయితే ప్రతి వ్యక్తి నష్టపోయే సంఘటనను దేవుడు ఎప్పుడు చేయడు. ఆయన మీ భక్తిని మర్చిపోవడానికి లేక నువ్వు చేసే పనులను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదని బైబిల్ చెప్తుంది. నువ్వు గమనించాల్సింది ఏంటంటే, ఈ 6 నెలలు చాలా జాగ్రత్తగా పనిచేసినటువంటి వ్యక్తి 6 నెలల యొక్క అంతంలో ఆయన ప్రమోషన్ ఇస్తాడనే విషయం గుర్తుపెట్టుకుని, మీరు 6 నెలలు పనిచేశారు, మీకు రేపు మార్నింగ్ నేను ప్రమోషన్ అనౌన్స్ చేస్తున్నాను అని చెప్పాలి అని కోరుకుంటాడు? వద్దా. కోరుకుంటాడు. ఆ రోజు ప్రమోషన్ రోజు, మరుసటి రోజు, మొదటి రోజు, 7వ నెల మొదటి రోజు ఆయన కూర్చోబెట్టి ఒక పుస్తకం తీశాడట. ఆయన ఒక పెద్ద పుస్తకం తీశాడు. 6 నెలలలో ఆయన జాయిన్ అయ్యే నుంచి 6 నెలల ఆఖరి రోజు వరకు ఎవ్రీడే అతను ఏం చేస్తున్నాడో అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఫైల్స్ అన్ని కంప్యూటర్ లో పెట్టాడు. ఎక్కడెక్కడ తను మిస్బిహేవియర్ చేశాడో, ఎలా చెడ్డ పని చేశాడో, చెడ్డ మాట్లాడాడో, ఎవరి దగ్గర ఎంత టైం వేస్ట్ చేశాడో, టేబుల్ మీద చేయాల్సిన పని అంత షార్ప్ ఎందుకు చేయలేదో, ఎవ్రీథింగ్ వాజ్ అక్కడ రికార్డెడ్. లిటరల్ గా రాసింది, ఫుటేజ్ ఉన్నాయి. ఇప్పుడు ఆయన ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్నాడు. ఆయన పిలిచి టీవీ ఆన్ చేసి, ఆ కంప్యూటర్ ఆన్ చేసి, ఆ ఫుటేజ్ లో ఆయన చేసినటువంటి బ్యాడ్ థింగ్స్ అన్నింటిని ఫైల్ మీద పెట్టాడు. ద డే 2 నువ్వు వచ్చిన వెంటనే నువ్వు అందరి దగ్గరికి వెళ్ళి నువ్వేం చేసావు ఒకసారి చూడని నన్ను ఆన్ చేశాడు. ఒక స్క్రోల్ ఒక 10 మినిట్స్ రన్ అయింది. లంచ్ టైంలో నువ్వేం చేసావు చూడని ఒక 5 మినిట్స్ స్క్రోల్ అయింది. ఆ ఈవినింగ్ నువ్వు వెళ్ళిపోయే ముందు ఆఫీస్ కరగంట ముందు నువ్వు కట్టేసి ఏం చేసావు చూడని చెప్పి అక్కడ ఇచ్చాడు. ఇంతకీ కెమెరా ఎక్కడ ఉందని అడిగాడు ఈయన. మీరు కెమెరా ఎక్కడ పెట్టారు అని అడిగాడు. కెమెరా ఎక్కడ పెట్టాడో తెలుసుకోవటం ముఖ్యమా, తన దేశం తప్పులు రికార్డ్ అవుతున్నాయన్న విషయం గ్రహించడం ముఖ్యమా? మైండ్ ఏం యాక్సెప్ట్ చేస్తుంది ఇప్పుడు, ఎక్కడ పెట్టాడు ఇప్పుడు రేపు నుంచి నేను ఎలా తప్పించుకోవాలని అది ఆలోచిస్తుంది కదా. ఒకసారి ఆలోచించండి, జస్ట్ ఇమాజిన్ ది సేమ్ ప్లాట్ఫామ్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. ఇప్పుడు నువ్వు చర్చకు వచ్చేసావు, ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు, ఇక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాస్ అన్ని మిమ్మల్ని రికార్డ్ చేస్తున్నాయి, పర్ఫెక్ట్ గా కనబడ్డారు. సోమవారం ఎలా ఉన్నారో ఏ కెమెరా రికార్డ్ చేస్తుంది, పైన శాటిలైట్ కెమెరా రికార్డ్ చేస్తుంది. మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఇక్కడికి వచ్చే ముందు వరకు నీకు నువ్వు ఎంత భక్తి పరుడువో, నేనెంత భక్తిగా ఉన్నాను అనుకుంటున్నావో, ఎంత శక్తి కలిగిన వాక్యంలో నుంచి నువ్వు జీవిస్తున్నాను అనుకుంటున్నావో, ఎవ్రీథింగ్ అక్కడ జీవ గ్రంథంలో రాయబడుతున్నాయా లేదా? అల్టిమేట్ గా నిన్ను ప్రమోషన్లోకి వెళ్ళేటప్పుడు ఆయన నిన్ను చేసే పని ఏంటంటే, నీ క్రియలన్నిటినీ పరిశోధించేవాడు, వాని వాని క్రియలకు తగిన జీతాన్ని ఇచ్చేవాడు, మిక్కిలి నీ అంతరంగాన్ని పరిశీలించేవాడు. మూడు పనులు జరిగిపోతాయి. ఏది మార్చడు, ఆయన మారే దేవుడు కాదు, మార్పు లేనివాడు. ఇప్పుడు నేను పరీక్షించేటప్పుడు మనం ఖచ్చితంగా పరలోకం వెళ్ళిపోతామనే ఒక విశ్వాసం ఉంది, ఎందుకంటే రక్షించబడ్డాం కాబట్టి. మన క్రియలను బట్టి తర్వాత చూద్దాం జడ్జ్మెంట్. నిజానికి యేసుక్రీస్తు వారు ఒక్క విషయాన్ని అడుగుతాడు, ఈయన ఎలాగైతే 6 నెలల తర్వాత ప్రమోషన్ కొరకు మనసు పెట్టుకున్నాడో. కొలొస్సీయులు రాసిన పత్రిక 3:2 కొలొస్సీయులు చాప్టర్ 3:2 ఒకసారి చూసినట్లయితే, కొలొస్సీ పత్రిక 3:2 పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోనకూడి, ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇప్పుడు మనం దేని మీద మనసు పెట్టుకోవాలి, దేని మీద మనసు పెట్టకూడదు? ప్రమోషన్ మీద మనసు పెట్టుకుని 6 నెలలు పనిచేసిన ఆ వ్యక్తికి, భూ సంబంధమైన వాటి మీద ప్రమోషన్ల కొరకు పనిచేసే మనకి, లేక ఆశీర్వాదాల కొరకు ఆలోచించే మనకి, మనం ఎలాంటి భక్తిని కాపాడుకుంటూ ముందుకు వెళుతున్నామో ఒకసారి ఆలోచించండి. ఒకసారి నేను మీకు చిన్న క్లాసిఫికేషన్, ఒక చిన్న తేడాన్ని మీకు చూపిస్తాను, దాన్ని బట్టి మీరు ఎలా మీ భక్తిని చేస్తున్నారో ఆలోచిద్దాం. భక్తి ఎప్పుడు కూడా 2 రకాలుగా ఉంటుంది. దట్స్ టూ టైప్ ఆఫ్ భక్తి. ఏంటి ఈ 2 రకాల భక్తులు ఒకసారి ఆలోచించండి. జీవన సంబంధమైన భక్తి, ఆత్మ సంబంధమైన భక్తి. మళ్ళీ చెప్తున్నాను, మొదటి రకం ఏంటి, జీవన సంబంధమైన అంటే ఈ భూమి మీద, ఈలోక సంబంధమైన భూమి మీద జీవించే జీవితానికి సంబంధించిన భక్తి. రెండవది పరలోకం. మన రాజ్యం ఎక్కడుంది, మన పౌరస్థితి ఎక్కడుంది, పరలోకం ఉంది, ఇక్కడ కాదు కదా. అక్కడికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ మనము చేయడానికి కావలసినటువంటి భక్తి. ఈ రెండింటికి తేడా ఎలా ఉంటుందో మనం ఒకసారి ఆలోచిద్దాం. ఏమండి, భూమి మీద ఉన్నటువంటి మీరు, భూ సంబంధమైన భూమి మీద ఉండేటువంటి ఆశీర్వాదాలు మనకి కావాలా వద్దా? కావాలా వద్దా? లేదు పరలోక ఆశీర్వాదమే కావాలా? ఏది కావాలి? రెండూ కావాలి. నువ్వు భూమిని విడిచిపెట్టేసిన తర్వాత, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అనుభవించాలి. యేసుక్రీస్తు వారు ఎలాగైతే జీవించాడో అలాగే జీవిస్తే, ఆయన ఎలాగైతే శ్రమపడ్డాడో నువ్వు అలా పరిస్తే, ఆ పొలము నువ్వు కూడా పొందేస్తావు. ఆయన ఎలాగొస్తే నీకు అలాగే. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, భూ సంబంధమైన ఆశీర్వాదాలకు జీవన సంబంధమైనటువంటి భక్తిలో మనం ఎన్నో విషయాలలో వేదన చెందుతూ ఉంటాం, ప్రార్థనలు చేస్తూ ఉంటాం, అత్యాశక్తితో విజ్ఞాపనలు చేస్తూ ఉంటాం. అల్టిమేట్ టార్గెట్ ఏంటి అంటే, భూమి మీద మనకు అవి కావాలంతే, అవన్నీ కావాలంతే. ఎక్కడ దొరుకుతాయి, ఎవరి దగ్గర దొరుకుతాయి, ఏ పాస్ గారు ప్రార్థన చేస్తే అవి దొరుకుతాయి, అక్కడికి మనం వెళ్ళి ఆ భక్తిని సంపాదించుకుని ఆ జీవాన్ని మనం అనుభవించడానికి మనం పలివారుగా ఉండడానికి ప్రయత్నించేస్తాం. అరే ఒక విషయం, మనం ఈ మధ్య కాలంలో నేను ఒక పెద్ద పోస్టర్ చూశాను. ఆ పోస్టర్లో ఏముందంటే, ఆర్థిక సంబంధమైన ఆశీర్వాద ప్రార్థనా కూడిక, ఆర్థిక సంబంధమైన ఆశీర్వాద ప్రార్థనా కూడిక ఒకే రోజు. ఆ కింద స్టార్ మార్క్ ఉంది, షరతులు వర్తిస్తాయని. నేను ఆశ్చర్యపోయాను, తెలుసు ఖచ్చితంగా ఇది ప్రకటనే, వెంటనే దాని షరతులు వర్తిస్తాయంటే ఆ చిన్న స్టార్ మార్క్ చూసి అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంటే ఆయన కొట్టాను. ఆయన ఏంటంటే ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళ నెంబర్ అంట అది. ఇదేంటి ఇలాకి వెళ్ళిందని ఆయన అడిగారు, సార్ ఇది స్టార్ మార్క్ కొట్టారు, షరతులు నాకు తెలియాలి అని అడిగితే, ఇది ప్రింటింగ్ ప్రెస్ అండి, అయితే మీకు ఎవరు ప్రింటింగ్ చేయించారు, ఆ నెంబర్ ఇవ్వండి అని అంటే అప్పుడు ఒక నెంబర్ ఇచ్చాడు. ఆయనకు ఫోన్ చేస్తే ఆయన మా సెక్రటరీ గారితో మాట్లాడాలని ఇంకో నెంబర్ ఇచ్చాడు. మొత్తానికి 6 నెంబర్ల తర్వాత ఒక నెంబర్ దొరికింది. అప్పుడు ఆయన చెప్పాడు, ఏమిటి షరతులు వర్తిస్తాయి, ఐ వాంట్ నో ద కండిషన్ సో దట్ ఆశీర్వాదాలు ఎలా తెచ్చుకుంటాయో, నాకక్కర్లేదు కానీ మా చర్చలో చాలా మందికి కావాలని పంపుదాం అనుకుంటున్నాను, నేను కూడా పాస్టర్నే అనగానే, ఆయన మీరు పాస్టర్ గారా, ఆయన గొంతు కొంచెం గంభీరంగా మారింది. అప్పుడు మీరు పాస్ గారా, మీ చర్చలో చాలా అవసరం అయితే ఇది అన్నాడు. అవునండి అవసరం, మా వాళ్ళు చాలా మంది ఎదుగుతున్నారు. ఏంటి షరతులు అనంటే, ఏమి ఉన్నాయో అవి అన్ని ఆ రోజు ఇచ్చేసి శోధించాలన్నాడు. షరతులు ఏంటో తెలుసా, వాట్ ఎవర్ యూ హ్యావ్. చర్చి అక్కడికి వచ్చి ఎక్కడికి ఆ ఒక్క జనప ఆశీర్వాదాలు ఆ ప్రార్థనా మీటింగ్ వచ్చి ఏమున్నాయి అవన్నీ ఇచ్చేసేయాలంట. దట్ ఈస్ ఓన్లీ షరత్ బ్రదర్. నేనన్నాను పాస్టర్ గారు మీరు మంచి షరత్ చెప్పారు, ఈ షరతు అందరికీనా మా చర్చికేనా అని అడిగారు. నాకు డౌట్ వచ్చింది. లేదు లేదండి, అక్కడ మీ చర్చి మా చర్చ లేదని మా చర్చ వాళ్ళు ఫుల్ గా ఇచ్చి శోధించి ఆశీర్వదించబడిపోయారు. మిగిలిన చర్చిలో కూడా మేము ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం, అందుకు ఆసక్తితో మేము మీ పట్టణానికి మేము వచ్చేస్తాం అన్నాడు ఆయన. మినిమం ఏమైనా ఉందా, మాక్సిమం ఏమైనా ఉందా అంటే ఇచ్చేసాడండి. కానీ మినిమం మాక్సిమం ఏమైనా ఉందా? అప్పుడు ఆయన అన్నాడు, ఎంత ఇస్తే అంత ఆశీర్వాదం బ్రదర్ అన్నాడు. మళ్ళీ కండిషన్ ఏంటో తెలుసా, ఉత్సాహంగా ఇవ్వాలి బ్రదర్, సొలుగు తూపిసినారికి ఇస్తే కుదరదు బ్రదర్ అన్నాడు. ఇదేదో మళ్ళీ కామన్ పాస్టర్లు మాట్లాడే మీటింగ్ లాగా అనిపించింది. మళ్ళీ ఆయన అడిగాను, నిజంగా ఆశీర్వాదాలు గ్యారంటీ అని అడిగాను. రిటర్న్ గ్యారంటీయా, ఏమన్నా చెక్ బుక్లు లేకపోతే తిరిగి ఏమన్నా, మరి ఎన్ని రోజులు ఏంటి హామీ ఏమైనా ఉందా? అప్పుడు ఆయన అన్నాడు, మీరు పాస్ గారు అంటున్నారు సామాన్యమైన వ్యక్తుల్లో మాట్లాడతారండి, దేవుడు ఎప్పుడు ఇవ్వాలంటే అప్పుడు ఇస్తాడు అన్నాడు. నువ్వేమో ఇప్పుడు ఇచ్చే శోధించంటున్నావు, దేవుడేమో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తాడు అంటున్నావు. ఈ మీటింగ్ నిజంగా సక్సెస్ అవుతుందా అంటే, విజయవాడలో పెట్టాం, బెంగళూరులో పెట్టాం, రాజస్థాన్లో పెట్టాం, మొత్తం ఊరు పేర్లు చెప్పారు, ఇండియా అంతా కవర్ అయిపోయింది. ఆలోచించు, నీవు భూ సంబంధమైన వ్యక్తిగా, భూమి మీద ఉండేటువంటి ఆశీర్వాదాలను పంచే వ్యక్తిగా, భూమి మీద ఉన్నటువంటి ఆశీర్వాదాలను సంపాదించుకునే వ్యక్తిగా నువ్వు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో నీ భక్తి ఎక్కడో చోట నిన్ను మోసం చేస్తుంది. నువ్వు చేయటలే సరిగ్గా, అది కావాలి, అది తెచ్చుకో, అది అనుభవించు, అది లేకపోతే ఎలాగా అని నీ భక్తి నిన్ను ప్రశ్నిస్తూ ఉంటది. ఇది భూ సంబంధమైన భక్తి, ఆలోచించేటువంటి వ్యక్తి. మరొక విషయం ఏంటంటే, పరస్పరమైనటువంటి ఈ శరీరానికి సంబంధించిన ఆకర్షణలతో కూడినటువంటిది భూ సంబంధమైన జీవన సంబంధమైన భక్తి. ఫ్లష్లీ ఎక్కువ మంది ఇక్కడ మీ ఇంట్లో సమస్యలు, తగువులు, కొట్లాటలు, తెగిపోయిన బ్రేకప్ సిచ్యువేషన్స్, బంధుత్వాలు తెగిపోయిన తర్వాత ఇలాంటి సమస్యల గురించి మీరు ఎక్కువ మంది ప్రార్థన చేస్తారు. ప్రభువా, మా చెల్లికి మాకు దూరంగా ఉన్నాయి, లేకపోతే మా వాళ్ళకి వీళ్ళకి దూరంగా ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, సమాధానం లేదు, ఇబ్బందులు ఉన్నాయి, మీరు ఎలాగోలా కలపండి, దగ్గర చేయండి, ఏదో చేయండి, ఇదే చేయండి. ఎప్పుడైనా పరలోకానికి మీకు మధ్యలో ఏదైనా సంబంధం తెగిపోతే దాన్ని రిస్టోర్ చేసుకోవడానికి ఎక్కువ సమయం ఎప్పుడైనా ఇలా ప్రార్థన చేశారా? ప్రభు, నీ రాజ్యంలోనికి రావడానికి నా బంధుత్వానికి నీకు మధ్యలో ఏమైనా రిలేషన్షిప్ తెగిపోయిందేమో, ఆ రిలేషన్షిప్ రిస్టోర్ చేయి ప్రభువా. నేను అక్కడికి వచ్చినప్పుడు నీతో పాటు నేను కలిసి ఉండనివ్వకుండా ఆటంకపరిచే రిలేషన్షిప్ ఏదైనా, భూ సంబంధమైన రిలేషన్షిప్స్ కోసం కోర్టులు అటుకి ఇటుకి వెళ్లి సమాధానం తెచ్చుకుంటారే, పర సంబంధమైన భక్తి కొరకు, ఆత్మ సంబంధమైన కార్యాలు చూడడం కొరకు ఎందుకు ప్రార్థన చేయటం లేదు? ఇది జీవన సంబంధమైన భక్తి, అది ఆత్మ సంబంధమైన భక్తి. ఇక్కడ ఏంటంటే, ఎప్పుడు కూడా సహవాసము, ఫెలోషిప్ అండ్ క్షేమము భూ సంబంధమైన. ప్రతి ఒక్కరికి కాపుదల. ఏమండి, ఇక్కడ ఎంతమంది ప్రభు మేము బయటకు వెళ్తున్నాం, మాకు మీరు కాపలా ఉండండి, నీ పాదములకు రాయి తగలకుండా ఎత్తుపట్టుకుంటాను, నీ దూతలు పంపుతానన్నావు, మాకు సహాయం చేయండి, మేము వెళ్ళొచ్చేంత వరకు బయట అయితే గ్యారంటీ లేదు, నువ్వైతే గ్యారంటీ, మాకు హెల్ప్ చేయండి లార్డ్, ఆమెన్ అనుకుని ప్రే బయటకు వెళ్తారా లేదా, బండి తీస్తారా లేదా, చెప్పులు వేసుకునేటప్పుడు చేసే చిన్న ప్రార్థనలు ఇవే మంచిదే. ప్రభువా, నేను రెండో ప్రార్థన చెప్తున్నాను, ఆత్మ సంబంధమైన భక్తులు చేసే ప్రార్థన. ప్రభువా, నేను బయటకు వెళ్తున్నాను, ఈ దినాలు లెక్కించడం మాకు నేర్పించమని జ్ఞాన హృదయం ఇమ్మన్నావు, నాకు ఈ రోజు వరకు నువ్వు చేసిన కార్యాలన్నీ బట్టి వందనాలు, నేను బయటకు వెళ్తున్నాను, ఒకవేళ ఏదైనా గుద్దేస్తే నన్ను జ్ఞాపకం చేసుకో, ఒకవేళ నాకేమైనా అయితే నీ రాజ్యంలో ఉంటానని గ్యారంటీ నాకు ఇవ్వు, నేను నమ్ముతున్నాను, నాకు సహాయం చేయి, ఆమెన్. ఈ ప్రార్థన ఎంతమంది చేస్తారు? మన భక్తి అంతసేపు క్షేమము, భూ సంబంధమైన, జీవన సంబంధమైన, ఎర్త్లీ ఎర్త్లీ ఎర్త్లీ. కొంచెం ఒక డిగ్రీ పైకి తీసుకెళ్లి క్రీస్తులో నువ్వు ఎదగడానికి ఈ దినం వరకు నీది, రేపటి దినం ఆయనది అనే ఒక నమ్మకాన్ని నువ్వు చెప్పినప్పుడు, నమ్మినప్పుడు దాని గురించి మన భక్తిని ఇష్టపడలేకపోతున్నాం, దాన్ని దాటడానికి ప్రయత్నించేద్దాం. మరొక మాట చెప్పాలి, ఏమండి, దేవుని కొరకు భూమి మీద గొప్ప త్యాగాలు చేయడానికి ఇక్కడ చాలా మంది ఉన్నారు, త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, సాక్రిఫైజెస్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీరు అనుకోవచ్చు, మీరు మేమేం చేశామని, మీ ఇంట్లో వాళ్ళందరికీ మీరు వ్యతిరేకంగా యేసుక్రీస్తుని నమ్ముకుంటే పూజలు పురస్కారాలు మానేసి వాళ్ళ పండగలకి మీరు పిలవబడకుండా, పెళ్లిళ్ళకి మీరు పిలవబడకుండా, అలా అనేక పరిస్థితులు మిమ్మల్ని దూరం చేశాయి కదా, మీరు దూరంగా ఉన్నారు కదా, వాళ్ళతో మీరు జాయ్ఫుల్ గా ఆనందించలేకపోతున్నారు కదా, మీరు త్యాగం చేసుకుని ఒంటరి వారి కొన్ని సమయాల్లో ఏంటోనండి భక్తి నమ్మకం, అయినా పర్లేదు నా దేవుడి కోసం నేను నిలబడతానని, మీరు చాలా మంది చాలా త్యాగాల్లో ఇక్కడ మీరు నిలబడినారు. కొంతమంది వివాహాలు చేసుకోకుండా, కొంతమంది బొట్లు పెట్టుకోకుండా, కొంతమంది ఆచార సంప్రదాయాలకు వెళ్లకుండా, కొంతమంది పొట్టు చీరలు వదిలేసి, కొంతమంది లిప్స్టిక్లు త్యాగాలు చేసి, ఎన్నో రకాల త్యాగాలు, మేకప్లు, చాలా రకాల త్యాగాలు చేసిన వాళ్ళు నేను క్రైస్తవుని చూశాను. నిజమే. ఈ త్యాగాలన్నీ కూడా దేవుని కొరకు మీరు చేసేటువంటి జీవన సంబంధమైన భక్తే. కానీ ఎవరైనా హతసాక్షి మరణానికి సిద్ధపడిన వాళ్ళు ఉన్నారా? హతసాక్షి మరణానికి సిద్ధపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రభువా ఎనీ టైం ఎవడన్నా వచ్చి పేల్చేస్తే నేను రెడీ ఉంటాను ప్రభువా, ఎవడన్నా కాల్ చేస్తాను రెడీ ఉంటాను ప్రభువా. ఒక వైరల్ గా ఒక వీడియో మీరు వాట్సాప్ లోను ఫేస్బుక్ లోను తిరుగుతామని డైరెక్ట్ గా చర్చిలోకి వచ్చేసారు వాళ్ళు. తుబాకులు పట్టుకుని కత్తులు పట్టుకుని డైరెక్ట్ గా నిలబడారు. ఎంతమంది ఇక్కడ నిలబడతారు చూడండి, పారిపోయారు చాలా మంది. బట్ ముగ్గురు ఆడపిల్లలు నిలబడిపోయారు, ఇద్దరిని చంపేశారు, మూడోది పరిగెత్తింది. ఏం జరిగింది? హతసాక్షి మరణానికి సిద్ధపడటం అంటే శ్రమను పొందటానికి ఆసక్తిగా ఎదురు చూడు. భర్త ఏమనంటేనే ఇక్కడ శ్రమ పడడానికి రెడీ అవునోడు, ఆడు తుపాకి పట్టుకొచ్చి కాలుస్తారంటే రెడీ అవుతారా? అందుకే రక్తము కారునంతగా పోరాడటం అనంటే క్రీస్తునందు భక్తి కొరకు ఆసక్తితో పై సంబంధమైన విషయాలను వెతకడానికి ప్రయత్నం చేయడం. ఏమండి, చాలా మంది మన ఆలోచనలు మన స్వనీతితో చాలా మంది మన భక్తిని చాలా సాటిస్ఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సెల్ఫ్ రైచియస్నెస్. ఒక్క నిమిషం ఆలోచించి దేవునిని ఎలా సంతోషపరచాలి అని ఎంతమంది ఆలోచిస్తారు? దేవునిని సంతోషపరచడం ఎలా? ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ నేను దేవునికి మహిమకరంగా ఉన్నానా? నేను ఆ దేవుడు ఈ రోజు నా పని పట్ల నా పనులన్నిటి పట్ల హ్యాపీగా పీస్ అయి ఉన్నాడా? ఎంతమంది ప్రయత్నం చేస్తారు? ఒక తప్పు చేసేటప్పుడు ఈ తప్పు చేస్తే దేవుడు బాధపడతాడని యోసేపు అనే వ్యక్తి పరలోకం ముందు చూచుచున్న నా దేవునికి వ్యతిరేకంగా నేను ఎలా చేయగలనని అడిగాడు. మనం ఇక్కడ ఎలా చెయ్యలేము చెప్పండి? అంటే మన భక్తి యొక్క పరాకాష్ఠ ఎక్కడికి వెళ్తుందంటే ఈ జీవన సంబంధమైన భక్తిలో నుంచి కొంచెం దాటడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి ఇప్పుడు నీ హృదయం తెచ్చుకుని ఆలోచించు. క్రీస్తులో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ప్రభువు యొక్క కార్యములలో అభివృద్ధి పొందేటట్లు మిమ్మల్ని మీరు భక్తిని చేసుకోండి. మరి సంతోషకరంగా మనం చేసే పని భూ సంబంధమైన వాటిలో నుంచి జీవన సంబంధమైన భక్తిలోనికి ఎదగాలి. ఇప్పుడు ఒకసారి మన యాకోబు పత్రిక 4:16-17 చూద్దాం. లెట్ అస్ సైంటిఫై అవర్ స్పిరిట్. అంతరంగంలో ఉన్న మన ప్రతి బలహీనతలో పరిపూర్ణంగా తెచ్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. యాకోబు పత్రిక 4:16-17. జేమ్స్ చాప్టర్ 4:16-17. యాకోబు పత్రిక 4:16-17 నేను చదువుతున్నాను, గమనించండి. ఇప్పుడైతే మీరు మీ డంబములు ఎందు అతిశయపడుతున్నారు, ఇటు అతిశయమంతయు, మళ్ళీ చదువుతున్నాను, ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇటు అతిశయము అంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగియు, అలాగూ చెయ్యని వానికి పాపము కలుగుతుంది. ఏంటి ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటి, చెయ్యకూడని పని ఏంటి? ఇక్కడ 2 వచనాలు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడు భూ సంబంధంగా మీరు పనిచేస్తూ ఆ వ్యక్తి 6 నెలల తర్వాత ప్రమోషన్ కొరకు ఎలా ఎదురు చూశాడో, నీకు 60 సంవత్సరాల తర్వాత 70 సంవత్సరాల తర్వాత లేక చనిపోయిన తర్వాత ఏ టైం అయినా నువ్వు పరలోకంలో స్థానం సంపాదించుకుంటావు అనే నిశ్చయితకుడు వచ్చినప్పుడు నువ్వు టార్గెట్ చేసే విషయాలలో చేయాల్సిన బేసిక్ క్రిస్టియన్ రూల్ ఇక్కడ ఒకటి పెట్టాడు. ఏం చేయాలి? ఇప్పుడైతే మీరు ఎలా ఉన్నారంటే డంబములు ఎందు అతిశయపడుతున్నారు. ఇది ఇటు అతిశయం అంతయు కేవలము చెడ్డదే. ఒకసారి ఆలోచించండి, ఇక్కడ మనం ఎప్పుడైనా డంబములు ఎందు అతిశయపడే పని మనలో ఎవరమైనా చేయటానికి ఆలోచిస్తున్నామా? ఎప్పుడైనా చేశారా? మొన్న ఒక మ్యారేజ్ ఎలియన్స్ మాట్లాడుతున్నప్పుడు ఆ సంబంధం సెటిల్ అయిపోయింది. సెటిల్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ డేట్ కోసం వచ్చారు. వాళ్ళకి మాట్లాడుతున్నప్పుడు నేను చాలాసేపు గమనించాను, ప్రతిదానికి ఒక వ్యక్తి అన్నిటికీ ముందు లేచి సమాధానాలు చెప్తున్నాడు. నేను అమ్మాయితో మాట్లాడాలన్నాను, అబ్బాయితో మాట్లాడాను, తల్లిదండ్రులు ఇద్దరితో మాట్లాడుతున్నా, అన్నిటికీ ఒక వ్యక్తి మాత్రం చాలా చాలా స్పీడ్ గా ముందుకున్నాడు. కొద్ది సమయం తర్వాత నేను అడిగాను, ఇంతకీ మీరెవరు, ఏమవుతారన్నాను. ఏమవుతారు చెప్పండి, అలా అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యే వ్యక్తి ఖచ్చితంగా మీడియా ట్రై ఉంటాడు. అప్పుడు ఆయన అన్నాడు, నేనే ఏం చేశాడు, నేనే ఈ సంబంధానికి మూలకారకుడు నేనేనండి, ఇద్దరిని తీసుకొచ్చేది నేనేనండి, వాళ్ళ సంబంధం సెటిల్ చేసేది నేనండి, పాపకు సంబంధం చూసేది నేనేనండి, ఇవన్నీ చేసేది నేనేనండి, 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 నేనేనండి. అతిశయంగా చెప్తాడా బాధ చెప్తాడా? పెళ్లి అయ్యేంత వరకు రేపు గొడవ వస్తే అప్పుడు కొంచెం తప్పించుకుంటాడు. ఒకసారి ఆలోచిద్దాం, ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నింటిలో కూడా ఆ చిన్న డంబముగా వస్తున్నప్పుడు, అంటే ఎప్పుడైతే భూ సంబంధమైన పరిస్థితుల మధ్య మేలు చేసే మనసులో అతిశయమును విడిచిపెట్టాలి. మేలు చేయండి, బైబిల్ చెప్తుంది మేలు చేయటం కనుక చేయకపోతే నేరం కలుగుతుంది, పాపం కలుగుతుంది. మేలనేది చేయనరిగి ఉండి చేయని వానికి పాపం. అంటే బెస్ట్ గా, బెటర్ గా, గుడ్ గా, పర్ఫెక్ట్ గా ఆ సహాయం ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో అది చేయండి. కానీ దానిలో ఆ చేసేటప్పుడు మీ శరీరం మీతో ఏం చెప్పుద్ది, డమ్మంగా ప్రవర్తించాలని చెప్పుద్ది. అప్పుడు చేయాలా మానేలా, డమ్మంగా చేస్తావా చేయమా. మేలు చేయటానికి మీరు చేసే ప్రతి ప్రయత్నంలో మనుషులు మిమ్మల్ని గుర్తిస్తారు, అడుగుతారు, చూస్తారు, తటతారు, మిమ్మల్ని పొగుడతారు. వెంటనే మనలోకి ఏం ప్రవేశిస్తుంది, ఆ లెంక ఏ ప్రవేశించినా ప్రవేశించకపోయినా మేలు చేసామంటేనే మనకు ఒక రకమైన డిగ్రీ డిగ్నిటీ వచ్చేస్తుంది. ఆ డిగ్నిటీలో మనం చాలా హైలైట్ అవుతాం. ఆ టైంలో నువ్వు చేసే డమ్మము చాలా చెడ్డది, చెడ్డది. అంటే నువ్వు ఎప్పుడు కూడా మేలు చేసే మనసులో ఆ రకంగా ఎక్కడైనా ఆ స్వార్థంతో చేసే మనసును గనక నువ్వు గనక విడిచిపెట్టకపోతే, ఇది మీరు అందరూ చేసే పని, నేను కూడా ఇంక్లూడింగ్ మీ అందరం చేసే పని. ఉదాహరణకి ఒక వ్యక్తి యేసు ప్రభు నీ మధ్య నమ్ముకున్నాడు, దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన చర్చికి తీసుకొచ్చారు, పాస్టర్ గారికి పరిచయం ఎలా చేస్తారు చెప్పండి. ఇప్పుడు ఇంట్రడ్యూస్ ది న్యూ వన్ టు ది పాస్టర్ చెప్పండి, ఎల్లు పాస్టర్ గారిని కలుసుకో అంటారా, అంటారా అనరు, ఎలాగంటారు, మీరు తీసుకొస్తారు మర్యాద. తీసుకొచ్చిన తర్వాత మాట్లాడండి రెగ్యులర్ గా, నీ డమ్ము నీకు తెలియదండి, చెప్పండి ఏం చెప్తారు. సిస్టర్ ఈ మధ్య దేవుని తెలుసుకుంది, ఈ మధ్య ప్రభుని నమ్ముకుంటుంది, నన్ను అడిగింది ఎక్కడికైనా చర్చికి తీసుకెళ్ళమంటే తీసుకొచ్చానని చెప్తారా, ఏం చెప్తారు, నేనే నడిపిస్తున్నాను, నడక నువ్వే నేర్పించావు, నేనే నడిపిస్తున్నాను, నేనే సువార్త చెప్పాను, నేనే ప్రార్థనకు ఆహ్వానించాను, నేనే మన చర్చికి తీసుకొచ్చాను, నేనే ఇంక మిగిలినటికీ ఇందాక సంబంధం కుదిరిచినాడు, ఇప్పుడు నీకు వాడికి తేడా ఏంటి, రైట్. దేవుని స్తోత్రం చెప్పండి, వాళ్ళు రక్షించారు కదా, ఏదో ఒకటి మంచికి చేశారు కదా, రేపు నేనే నడిపించిన వ్యక్తి పాపం చేస్తే బాధ్యుడేవాడు. మాట్లాడరేంటండి, మీలో మీరు మాట్లాడుకోకండి. ఇప్పుడు మీరు నేనే అన్నారు కదా ఇందాక, అప్పుడు చెప్పండి నువ్వేనా కాదా, ఇప్పుడు చెప్పండి, వచ్చి ఇంట్రడ్యూస్ చేయండి నాకు, పాస్టర్కి మీరు తీసుకెళ్ళి చెప్పండి, నేనే నడిపించాను, నేనే మన చర్చికి రమ్మన్నాను, నేనే మీ సిడి ఇచ్చాను, నేనే ప్రార్థన చేశాను, నేనే రెండు రోజులు ఉపవాసం ఉన్నాను. ఇప్పుడు పొద్దున పాపం చేసినప్పుడు కూడా ఆడు దేవుని రాజ్యంలోకి వెళ్ళకపోతే బాధ్యత కూడా ఎవరిది, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు బాగుంది వాళ్ళు బతి చేయబోతు, నన్నేం చేయమంటారు పాస్టర్ గారు, మరి నేనేనన్నావు. జీవపు డంబంలో ఈ ప్రత్యేకమైన డిగ్రీ ఏంటంటే మేలు చేసే మనసుతో మీరు చేసేటప్పుడు లోపల మనకు తెలియకుండా ఏం కలుగుతూ ఉంటుంది, డిగ్రీ డంబము, దాన్ని మనం తీసేయాలి. ఈ వస్తువుని మీరు ఎప్పుడైనా చూసారా ఎక్కడన్నా, ఏం చేస్తుందో తెలుసా, ఇది ఏం చేస్తుందో చెప్పండి, ఏం చేస్తా చెప్పండి, ప్రపంచంలో దీనికి అత్యంత ఆదరణ ఉంది, అత్యంత మేలు చేయగలిగింది, అనేక మందికి ఉపయోగపడగలిగింది. ఎప్పుడూ ఎవడు దీన్ని పారేయడు, దీనిలోపే తెచ్చి పారేయాలి ఏదైనా, అంతేనా. దీనిలోకి వచ్చేటప్పుడు ఒకటే చెప్తా ఉంటది, యూజ్ మీ. ఏమంటది, నీవెప్పుడైనా మేలు చేసే ఒక పని నీకు వచ్చింది అనుకోండి, నువ్వు ఆ మేలు చేసే దాని వెనక కిందనేముంది, మేలు చేయనది మేలైనది చేయనెరిగియు, అలాగూ చేయని వానికి ఏం కలుగుద్ది, నీకు పాపం కలుగుద్ది. పాపానికి జీతం ఏంటి, సో మరణం అంటే పరలోకంలో నుంచి నిన్ను సపరేట్ చేయటం, దేవుని రాజ్యంలోకి వెళ్లకుండా నిన్ను ఆపడం, రైట్. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, చేసేటప్పుడు ఏ మేలైనా చేసేటప్పుడు స్వార్థం గాని సొంతం గాని ఘనత గాని మీరు ఆశించకుండా చేసేటప్పుడు, ఏ పనైనా మీరు చేస్తున్నారంటే ఆ పని ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇప్పుడు అవతరుడికి మేలు నీకు మాత్రం వేస్ట్. నువ్వు చేసే పని మంచి పని ఇప్పుడు ఎక్కడ ఉంది, ప్రతి మంచి పని ఎక్కడికి రావాలి, దీనిలోకి రావాలి. నువ్వు చేసే ప్రతి పని కనుక ఈ డస్ట్బిన్ లో పడిపోయింది అనుకోండి, ఈ డస్ట్బిన్ లోకి వెళ్ళిపోయేటప్పుడు ఇది మంచిదా చెత్తదా, మంచేస్తారా చెత్తేస్తారా, చెత్తలో మంచి ఎవరు ఉంటుంది, చెత్త అంటేనే మంచిది కాదు ఉపయోగపడనిది. ఇప్పుడు నువ్వు చేసిన ప్రతి మేలైన మంచి పని ఎక్కడ ఇవ్వాలి, తీసుకొచ్చి దీనిలో వేసేయండి. ఎన్నిసార్లు? ఎప్పుడెప్పుడు? ఎక్కడెక్కడ? ఇంటి బయట, ఇంటి లోపల, చర్చిలో, ఆఫీసులో, వీధిలో, బజార్లో, ప్రతి చోట క్రైస్తవుడు మంచి పనే చేస్తాడు, మేలైన పనే చేస్తాడు. కానీ మీ మేలైన పని దూషణ పాలు కానీయకుడని ఎందుకు చెప్తున్నాడంటే, ఆ ప్రదేశంలో నీకు తెలియకుండానే నీ శరీరంలో డంబములు కలిగినటువంటి అతిశయం నీలోకి వచ్చేస్తుంది మేలు చేసేటప్పుడు. అన్నోయింగ్లీ ఏ పరిస్థితి లేకపోయినా వచ్చేస్తుందండి. చాలా సార్లు మనం అనేక సాక్ష్యాలు వింటూ ఉంటాం. సాక్ష్యాలు చెప్పే వ్యక్తులు ఖచ్చితంగా ఈ విషయాలను వాడతారు. ఈ కుటుంబానికి అసలు బాగా దీనస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడండి, దేవుడు నాతో మాట్లాడడాన్ని బట్టి ఆ రోజు నేను కొంచెం పప్పు వేసి, పప్పు వండి, అన్నం వండి, పచ్చడి చేసి, క్యారేజ్ కట్టుకుని దేవుడు చెప్పాడని చెప్పి అక్కడికి పట్టుకెళ్లి వాళ్ళకి ఇచ్చానండి. వాళ్ళు నిజంగా దేవుని ఎంత ఆనందించారో ఈ రోజు దేవుని కృపను బట్టి ఆ కుటుంబం అంతా చాలా చక్కగా వర్ధిల్లిందండి. ఇది ఒక సిస్టర్ చెప్పిన చక్కటి సాక్ష్యం. మంచిది. కుడి చేత్తో ఇచ్చింది, మరి పబ్లిక్ ఎందుకు అయింది ఇవిడ? ఆ వెంటనే ఆవిడ చేసిన పని దీనిలోకి రాలేదు. షీ డిడ్ంట్ క్లెయిమ్ హర్ సెల్ఫ్. తను తను తన క్రియని శుభ్రపరచుకోవడానికి ప్రయత్నించలేదు. ఎప్పుడైతే ఆ డంబమును, ఆ గొప్పని, ఆ ఘనతను, ఆ గుర్తింపుని చేసిన పని విషయంలో ఒక్కసారి నీ మైండ్ నిన్ను ప్రిక్ చేసింది అనంటే యువర్ అవుట్, నువ్వు బలహీనమైన పని చేస్తానే ఉన్నావు. యోహాన్ సువార్త 3:12, John 3:12, దేవుని యొక్క మాటలో ప్రభువారు చెప్పినటువంటి మాటను ఒకసారి చూద్దాం. యోహాన్ సువార్త 3:12, ఏముందో తెలుసా? భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధమైన సంగతులు, పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలా నమ్ముతారు? ఇప్పుడు మనం ఏ విషయాలను అస్సలు నమ్మలేకపోతున్నామో తెలుసా? పరలోక సంబంధమైన విషయాల గురించి కాదు, భూ సంబంధంగా యేసు ప్రభు వారు కొన్ని పనులు ఇలా చేయండి, కొన్ని పనులు ఇలా చేయదని చెప్తే వాటినే నమ్మలేకపోతున్నామంట. పరలోకానికి సంబంధించిన దర్శనాలు, పరలోకానికి సంబంధించిన వివేచనలు చాలా మందికి కావాలట. ప్రభు చెప్తున్నాడు, భూ సంబంధమైన విషయాలను మీతో చెప్పేటప్పుడు చాలా విషయాలు మీరు పట్టించుకోవటం లేదు. భక్తిలో మీరు చేయాల్సిన విషయాలను వదిలేస్తున్నారు. భూమి మీద మీరు చేయాల్సిన ప్రతి వ్యక్తి మత్తయి సువార్త 5 మొదలు పెట్టినటువంటి విషయాలు 7 ఆఖరి వరకు ఆయన అనేక విషయాలు మాట్లాడుతూ ఇలా ఉండండి, ఇలా ఉండండి, ఇలా చేయండి అని ఎన్ని చెప్పారో అన్ని విషయాలు మర్చిపోతున్నాం. క్రిస్టియన్ బేసిక్స్ మర్చిపోతున్నామంట. పరలోకానికి సంబంధించిన దర్శనాలు మాత్రం కావాలని కోరుకుంటున్నామంట. అది ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మారింది. ఈరోజు భూ సంబంధమైన వ్యక్తి ఎందుకు నీ జీవితంలో ఆ మేలైన దాన్ని చేయటానికి ఎందుకు అనంటే ఒకే ఒక విషయం గుర్తుపెడతాను. ఇక్కడ ఉన్న మీరందరూ కూడా పరలోకం కావాలని ఎంతమంది ఆశపడుతున్నారు? నేను పరలోకానికి సంబంధించిన మర్మం చెప్తాను, ఇప్పుడు మీరు వినండి శ్రద్ధగా. పరలోకానికి వెళ్ళాలి అని అంటే బేసిక్ గా 3 విషయాలు చేస్తే వెళ్ళిపోతారు. కావాలా అక్కర్లేదా? ఈ 3 టాబ్లెట్లు, 3 చాక్లెట్లు కావాలా అక్కర్లేదా? ఈ 3 మాత్రం మీరు తీసుకుంటే ఖచ్చితంగా పరలోకి వెళ్ళిపోతారు. 1, యేసుప్రభు నమ్ముకోవాలి. వేసుకున్నారా లేదా టాబ్లెట్? నమ్మేసుకో. 2, బాప్తిజం పొందుకుని ఉండాలి, ఆయన మాటను అంగీకరించి ఉండాలి, అందుకని బాప్తిజం. బాప్తిజం తీసుకుంటే పరలోకం కాదు, ఆయన మాటను అంగీకరించడాన్ని బట్టి బాప్తిజం. బాప్తిజం తీసుకున్నారా లేదా? వెరీ గుడ్. ప్రభు బలంలో పాలిబారసులై ఉండాలి, రొట్టె ద్రాక్షసంలో మీరు పాలిబ ఉన్నారా లేదా? వెరీ గుడ్. మీరు పరలోకి వెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం, పక్కలో చెప్పండి వెళ్ళిపోతామని. నీకే డౌట్ వచ్చింది ఇప్పుడు, వచ్చిందా లేదా? ఈ 3 అలాగే వెళ్ళిపోతాం బ్రదరు, చెయ్యాల్సింది చేయకుండా ఈ 3 చేసి తేలిపోతామా? వచ్చిందా లేదా? బేసిక్ గా దట్స్ ఆల్. ఇప్పుడు నువ్వు పరలోకం వెళ్ళాలంటే భూ సంబంధమైన విషయాలు ఆయన ఎన్ని చెప్పాడు అవన్నీ చేయాలా వద్దా? మరి ఎలా వెళ్ళిపోతావు అనుకుంటావు నువ్వు? అంటే నీకు నచ్చిన పద్ధతిలో భక్తి చేసేస్తే వెళ్ళిపోతావా? ఆయన చెప్పిన పద్ధతిలో చేస్తే వెళ్తావు. కాబట్టి ఏ విషయంలో కూడా మనము ఎలాంటి పరిస్థితుల్లో ఆలోచించడానికి ప్రయత్నం చేస్తామంటే ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మీరు ఏదైనా ఒక పరిచర్య మరి ఒక కుటుంబానికి చేశారు, ఓ మంచి చారిటబుల్ హెల్ప్ మీరు చేశారు ఓ ఫ్యామిలీకి, వాళ్ళు మిమ్మల్ని గుర్తించకపోతే అసలు రికగ్నైజ్ చేయట్లేదు, ఎలా ఫీల్ అవుతారు? ఎలా ఫీల్ అవరా? మీరే చేశారండి, వాళ్ళు అసలు మేము పట్టించుకోవట్లేదు. ఎలా రియాక్ట్ అవుతారు? ఎలా రియాక్ట్ అవుతారు? ఓకే, పిల్లలు మీరు మీ పక్కన మీ బెంచ్ లో ఉన్న పక్కన వ్యక్తి పెన్సిల్ తీసుకురాలేదు, మీ దగ్గర 2 పెన్సిల్స్ ఉన్నాయి, ఒక పెన్సిల్ ఆ అమ్మాయికి మీరు ఇచ్చారు, వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు రాసేసుకుంటున్నారు, వాళ్ళు చక్కగా రాసుకున్నారు, సాయంత్రం వరకు అయిపోయింది, నీకు థ్యాంక్స్ కూడా చెప్పండి వెళ్ళిపోయారు. నువ్వు ఫీల్ అవుతావు ఫీల్ అవ్వా, మీరు ఇంటికి వెళ్ళి చెప్తారా చెప్పరా? ఏమని, నేను పెన్సిల్ ఇచ్చాను కానీ ఏం చెప్పలేదు, థ్యాంక్స్ కూడా చెప్పలేదు. థ్యాంక్స్ చెప్పాలా చెప్పకూడదా అన్న సమస్య ఆడికి సంబంధించింది, నీదెందుకయింది, నీకెందుకు వచ్చింది అసలు, నీ మైండ్ లోకి ఎందుకు వచ్చింది ఆ ప్రాబ్లం? వై యు ఆర్ ఎక్స్పెక్టింగ్ థ్యాంక్స్ ఫ్రమ్ ద అదర్ పీపుల్? ఎందుకు ఎదురు చూస్తావు? దట్ ఈస్ ఎర్త్లీ. భూ సంబంధమైన కృతజ్ఞతను ఎదురు చూసేవాళ్ళు భూ సంబంధమైన వ్యక్తులు. వాళ్ళు దేవుని కొరకు పర సంబంధమైన విషయాలను చాలా చూస్తారు, కానీ వీళ్ళ హార్ట్ లో ఆ హ్యాపీనెస్ ని తీసుకునే థ్యాంక్స్ అనే పదం వాళ్ళు రిసీవ్ చేసుకోనంత వరకు వాళ్ళ హృదయం మండుతూ ఉంటుంది. యేసు ప్రభు వారు నడుస్తున్నప్పుడు అమ్మాయి గ్రామస్తులు అన్నారు, ప్రభు మన పక్కన నడుతుంటే మండుతూ ఉండలేదా? ఆ మంట వేరు ఈ మంట వేరు, వీళ్ళకి లోపల మండిపోతా ఉంటది, థ్యాంక్స్ రాలేదు, ఓకే మంచిది, వాళ్ళు మీకు కృతజ్ఞత చెల్లించలేదు. వాళ్ళు తిరిగి సహాయం చేయగలిగిన పరిస్థితి వచ్చిందండి, వాళ్ళు మీకు ఇప్పుడు చేయడానికి రెడీగా ఉన్నారు. ఆ రోజు లేదు, మీరు ఇచ్చారు, ఈ రోజు ఇప్పుడు వాళ్ళు మీకు ఇవ్వడానికి మంచి స్తోమతలో స్థాయిలో ఉన్నారు, కానీ వాళ్ళు మీకు ఇవ్వట్లేదు. ఇప్పుడు మీ మనసు ఏం చెప్పుద్ది? ఏం మాట్లాడరండి, ఏం ఎదురు చూడరా? ఏమీ లేనప్పుడు ఎవరు, మేమా నేనే? నేను ఎంత చేస్తే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇవ్వగలిగిన స్థితిలోకి వచ్చి ఆళ్ళు మాట్లాడండి. ఎందుకు ఎదురు చూస్తున్నావు? ఎందుకు ఎదురు చూస్తున్నావు? మొదటిది కృతజ్ఞతను ఆశించడం, రెండు తిరిగి ఆశించుట, మూడవ విషయం ఏమండి, వాళ్ళు మీకు చాలా విషయాల్లో మీకు సహాయం చేశారు, వాళ్ళు మీకు ఇప్పుడు లోబడట్లేదు, అస్సలు లోబడట్లేదు, పైగా తిరగబడుతున్నారు మీ మీద. మీరు చేసేదేమో కైండ్ హార్ట్, ప్రేమపూర్వకమైన సహాయం, నిస్వార్థమైన సహాయం, కానీ వాళ్ళు లోబడట్లేదు. నీకు బాధగా ఉంటుందా ఉండరా? ఏంటి ఎదురు చూస్తున్నావు నువ్వు? తిరిగి ఏమి ఎదురు చూస్తున్నారు వాళ్ళతో నుంచి? వాళ్ళు మీకు లోబడలేకపోతే మీ హార్ట్ హ్యాపీగా ఉంటుందా, కొంచెం పెయిన్గా ఉందా, ములుగుతుందా? మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి వెతికి చూసుకోండి, మీ కుటుంబంలో ఎవడో ఒకడు మీ మేలు పొందుకుని ఉంటాడు, ఇప్పుడు మీకు లోబడు, అసలు బెండ్ అవ్వడు. ఇప్పుడు మీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటుందా, ద్వేషం ఉంటుందా? బయటికి ఇజ్రాయెల్ వదిలి లోపల లోపల హై బ్రదర్, హలో బ్రదర్, అంతవరకే, తర్వాత చెయ్యి కూడా కడుక్కున్నాం, ఈ ముట్టుకున్నాం దరిద్రం. అంటే నీ హృదయం లోపల నుంచి వారు నీకు లోబడాలి, వారు నీకు తగ్గి ఉండాలి, వారు ఈరోజు దినం దిగిపోయింది కాబట్టి, ఆ దిగిపోయిన కుటుంబం నా దగ్గర ఉన్నారు కాబట్టి, నీ మైండ్ లో తెలియకుండా వాళ్ళని లోపరుచుకోవాలని చేసేటువంటి ప్రయత్నం. మరొక మాట చెప్పాలి, ఏమండి, మీరు ఏదైనా విషయంలో సహాయం చే కృతజ్ఞత చేయలేదు, మిమ్మల్ని గుర్తు పెట్టుకోవటం లేదు, మిమ్మల్ని అసలు గణపరచట్లేదు, మీకు లోబడట్లేదు, మీకు తిరిగి ఏ రకమైన సహాయం వాళ్ళు ఇవ్వట్లేదు, సరే కదా, వాళ్ళు అసలు మీకు గుడ్ ఫర్ నథింగ్, అసలు ఉపయోగపడట్లేదు, అసలు ఉపయోగం పడట్లేదు, ఆనందించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు చేసిన సహాయం బట్టి వాళ్ళు మీకు ఎంత మాత్రం ఉపయోగపడతారు, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ చర్చ్ మెంబర్స్, మీ ఇంటి నైబర్స్, మీ కొలీగ్స్, అనేక ప్రదేశాల్లో మీరు చాలా రకాలుగా. నిన్న ఒక బ్రదర్ వచ్చి చెప్తున్నాడు, పాస్టర్ గారు దేవుడు చాలా విచిత్రమైన వాడు అండి అన్నాడు. ఏమైంది బాబా? షూరిటీకి సంతకం పెట్టమంటే మా ఆఫీస్ వాళ్ళు నాకు ఎవరు పెట్టలేదు అన్నాను. దేవుడు విచిత్రమైన వాడు ఎందుకు అయ్యాడు దానికి అన్న? అంటే మా ఆఫీసులో ఉన్న వాళ్ళందరికీ షూరిటీలు నేనే పెట్టానండి, ఈ రోజు నాకు వచ్చేటోడికి ఎవడో పెట్టట్లేదండి, ఏమంటున్నారో తెలుసా, పైగా చాలా జాగ్రత్తగా ఉండాలి రామూర్తి గారు అన్నారంట. ఈయన వెళ్ళి రామూర్తి గారు అందరికి సంతకాలు పెడితే చాలా జాగ్రత్తగా ఉండాలి రామూర్తి గారు. జాగ్రత్త ఏంటండి అని అంటే అన్నాడు, ఎవరు పడితే వాళ్ళకి మనం షూరిటీ సంతకాలు పెట్టాం అనుకోండి, రేపటి కట్టకపోతే మనమే కట్టాలి కదా అన్నాడు. అప్పుడు రామూర్తి గారు, నీకు నేను రెండు చీటీలకు సంతకాలు పెట్టాను కదా బ్రదర్ అని అంటే, అదేదో అప్పుడెప్పుడు అయిపోయింది రండి, ఇప్పుడు పెట్టమని పెడతారండి మీరు మాత్రం అన్నాడట. అంటే ఎవ్రీ సర్వీస్ వాట్ వీ డూ విత్ ఓన్లీ వాల్యూ. మీరు విలువ ఆధారిత సేవా పరిచర్య చేస్తున్నారు తప్ప ఆత్మీయ పరిచర్యలు చేస్తున్నారా? చేస్తున్నారా? చేసినట్లయితే నిజంగా నీవు మేలైనది చేయటానికి ప్రయత్నం చేస్తూ డంబములు అంటే ఆ స్వార్థంగా నువ్వు దాని నుంచి రెసిప్రోకల్ గా ఏమి గుర్తించకుండా, ఏమి ఆశించకుండా, ఏ ఘనతను కోరుకోకుండా, ఏ ఏ పరిస్థితులు మీరు అలా చేయటానికి ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. మీరు చేయలేకపోతున్నారు కాబట్టి ప్రతిదీ కూడా వాల్యూని మీరు యాడ్ చేసుకుంటున్నారు. వాళ్ళు అది ఇవ్వలేదు కాబట్టి దానికింత, వాళ్ళు చేయలేదు కాబట్టి దానికింత. నిజానికి దేవుడు దేవుని దృష్టిలో వాళ్ళు చూశారనుకోండి, మిమ్మల్ని ఎక్కువ దీవిస్తాడా వాళ్ళని ఎక్కువ దీవిస్తాడా? ఏది, మీకు కృతజ్ఞత లేదు, మీ పట్ల కృతజ్ఞత చూపించలేదు, మిమ్మల్ని గుర్తించలేదు, మిమ్మల్ని గణపరచలేదు, మిమ్మల్ని సహాయపడలేదు, మిమ్మల్ని విలువగా ఎంచలేదు, వాళ్ళని దేవుడు ఎలా చూస్తాడు? వాళ్ళు క్రైస్తవులే, మీరు క్రైస్తవులే, మీ వల్ల వాళ్ళు నడిపించబడ్డారు అన్నారు కదా ఇందాక వాళ్ళు. ఇప్పుడు దేవుని దృష్టిలో నుంచి వచ్చినప్పుడు ఎవరికి ఎక్కువ వాల్యూ చేస్తాడు? మీక వాళ్ళక? ఎవరికి? నీకు మార్క్ వేయాలి అని అంటే నువ్వు ఒక పని చేసి ఉండాలి. ఏంటి? ఆ విషయాలన్నిటిలో నిజమైన యేసు ప్రభు ఎలాగైతే అన్ని పనులు చేసేసి నువ్వు చీపో నువ్వేం దేవుడివి, పెద్ద దేవుడు అట, చాలే చేయడం ప్రార్థన ఒకటి నీకు, చాలే చర్చకు ఒకటి, మాట్లాడితే ఆ బొప్పసుకం పట్టుకుని చదవమంట అదొకటి, చాలు చాలే ఇంక ఈ భక్తిని ఆపు అన్నా కూడా తిరుగుబాటు చేయకుండా ఎలా యేసు ప్రభు ఉన్నాడో అలా నువ్వు ఉంటే యాక్సెప్ట్ డన్, నీకు మార్పులు ఇచ్చేస్తాడు. నా కుమారుడు లాగా నా కుమార్తె కూడా శ్రమ పడుతుంది, నా కుమారుడు కూడా అరుగిస్తున్నాడు, కాబట్టి వీడికి నడిచే ప్రతిఫలం చాలా గొప్పది, ఖచ్చితంగా పరలోక సంగతులు నీకు చెప్పడానికి ప్రారంభిస్తాడు. మరి భూ సంబంధమైన సంగతుల్లో మనం గెలవడానికి ఇష్టపడకపోతే పర సంబంధమైన సంగతులు గెలవడానికి ఎలా ఇష్టపడతాం? సామెతల గ్రంథం 3:27 ప్రోబ్స్ 3:27 సామెతలు 3:27 త్వరగా మేలు చేయటం నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక మేలు చేయడమే గనక నీకు చేత అయితే. కండిషన్ ఏమైనా ఉందా చెప్పండి ఇక్కడ? అవతల వాళ్ళకి అర్హత ఉంటే చెయ్యి, అవతల వాళ్ళు సమర్థులైతే చెయ్యి, అవతరులు తిరిగి నీకు చేస్తారంటే చెయ్యి, అవతరులు నీకు ఇవ్వగలిగితేనే చూడు, వాళ్ళు చేస్తేనే వాళ్ళ ఏమైనా ఉన్నాయి అక్కడ? నీ దగ్గర చెయ్యడానికి నీకు ఒక శక్తి ఇచ్చాడు దేవుడు, బలం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, పరిపూర్ణత ఇచ్చాడు. ఈ కారణం ఎవరు ఇచ్చినెవరు? ఎవరు ఇచ్చినెవరు? నీకు ఇచ్చిందంత ఎవరు? ఉచితంగా ఇచ్చింది. ఏం చేయాలి? మేలు చేయటం నీకు చేతనైతే నువ్వు చేయాలవుద్దా? దట్స్ ఆల్. ఎలా చేయాలో ఒకసారి కింద వచ్చిన చదవనా, పొందదగిన వానికి చెయ్యకుండా అస్సలు వెనక్కి తిరిగిపోకుండా ఉండగలిగేటట్లు నువ్వు ఆ పనిని చేయటానికి ఎలా ప్రయత్నం చేయాలి? ఒకసారి దేవుడే గనక, అంటే యేసు పరలోకపు తండ్రి అయిన దేవుడు, యోహాను సువార్త 3:16 మనం చెప్పినప్పుడు దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించాడు? నేను మళ్ళీ అదే వాక్యం మీతో చదువుతాను, ఒకసారి తీయండి. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. జాన్ 3:16 నేను చదువుతున్నాను వినండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ప్రతి ఒక్కరిని సంప్రదించి వారి అనుమతి మేరకు ఆయనను అనుగ్రహించను. మీ బైబిల్ అలా లేదా? ఎలా ఉంది మరి? మిమ్మల్ని అడిగాడా? మీకు చెప్పాడా? మీరు థ్యాంక్స్ ప్రభువా, నా కోసం నువ్వు అలా చేస్తానని ఆదికాండం 3 నువ్వు చెప్పావు పది ప్రభువా, ఏమైనా ఉన్నాయి అక్కడ మాటలు? మరి దేవుడు ఒక మంచి పనిని, ఒక మేలైన పనిని నీకు చేయాలని అనుకునేటప్పుడు ఏ కండిషన్ ఎక్స్పెక్ట్ చేయకుండా, నీ నుంచి ఏమీ కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయకుండా, నీ నుంచి వివరణ అడగకుండా ఏమీ చేయకుండా ఆయన చేశాడా లేదా? మరి మనం ఎందుకండి క్రీస్తు సంబంధమైన దేవుని పిల్లలము, క్రీస్తు వారలము? ఏదో ఒక విషయంలో మనం దాన్ని ఎదురు చూస్తున్నామా లేదా? ఒక్క విషయం కాదు, చాలా విషయాల్లో మనం అలాగే ఉన్నాం. మనము పాపులంగా ఉండేటప్పుడు తన ఉచితమైన కృపను బట్టి నిన్నేమీ అడగకుండా నీ కొరకు ఆయన త్యాగం చేశాడు. కాబట్టి ఈరోజు నువ్వు చేసేటప్పుడు, క్రీస్తు పక్షంగా సేవ చేసేటప్పుడు మీరు రెండు పనులు చేయకండి. ఒకటి, వ్యక్తుల నుంచి మీరు చెప్పినటువంటి ఆ లిస్టుని, ఏది సహాయాన్ని కానీ, కృతజ్ఞత కానీ, గణపరచబడడం కానీ, లోబడడం కానీ, లేక నీకు ఇంకేదైనా ఉపయోగపడడం కానీ, ఇవేవి ఆశించకండి మొదటిది. రెండోది, ఇవి చేశాను కాబట్టి దేవుడు నాకు ఏదో చేస్తాడని కూడా ఎదురు చూడకండి. డూ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ హెవెన్. నేను ఇది చేస్తున్నాను కాబట్టి నేను మంచి పని చేశాను, దేవుడు నాకు పరలోకంలో రివార్డ్ ఇస్తాడు, లేకపోతే నేను ఈ మేలైన పని చేస్తున్నాను, ఖచ్చితంగా దేవుడు నన్ను గుర్తిస్తాడు, మాట్లాడద్దు. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో అన్నీ కనపడుతున్నాయని చూపించిన తర్వాత, 6 తర్వాత ఆ ప్రమోషన్కి వచ్చిన వ్యక్తి మాట చెప్పాడట, మీరు 6 బాగా పనిచేస్తే ప్రమోషన్ ఇస్తానని చెప్పినప్పుడు ప్రతి పని రికార్డ్ అవుద్దని మీరు ఎందుకు చెప్పలేదని అడిగాడట. చెప్తే ఎలా పనిచేస్తాడు చెప్పండి ఇప్పుడు. ఏంటో ఇప్పుడు నీతో చెప్తే నువ్వు జాగ్రత్తగా ఉన్నావా? నీకు రివార్డు ఉంది, అంతా చూస్తున్నాడు, ఏమీ ఎదురు చూడకు, ఏమీ నిరాకరణ చేయకు, ఏం చేయాలో, ఎంత చక్కగా చేయాలో హానెస్ట్ గా, హ్యాపీగా, ఎవ్రీథింగ్ హ్యాపీగా చేసేయండి. చేయగలరా? ఖచ్చితంగా నువ్వు చేయలేవు. ఈరోజు భూ సంగతులను ప్రభు చెప్తేనే దాన్ని అర్థం కావట్లేదు, నీకు పరలోక సంగతులు ఏమర్థం అవుతాయి? ఇంకా నువ్వు అనుకుంటావు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు అనుకుంటావు దేవుడు నాతో నడుస్తున్నాడు, నువ్వు అనుకుంటావు దేవుడు నాతో చెప్తున్నాడు. అంత ట్రాష్ భూ సంబంధమైన విషయాలలో, బేసిక్ ఇష్యూస్ లో నీవు నీవు ఘనతను ఆశిస్తున్నావు, గుర్తింపును ఆశిస్తున్నావు, లేక శభాష్ అనే పదాన్ని ఆశిస్తున్నావు, నువ్వు బాగా చేసావు అని చెప్పుకోవాలని కోరుకుంటున్నావు. ప్రతిసారి ఏదో ఒక పొగడ్త నీ శరీరానికి కావాలి, కానీ ఆశించకుండా నేను చేయాలి, ఇది నాకు ఈ విధిచ్చాడు, నాకు ఈ తెలివితేటలు ఉన్నాయి, నాకు ఈ అధికారం ఉంది, నాకు ఈ బలం ఉంది, నాకు ఈ శక్తి ఉంది, నాకు ఈ జ్ఞానం ఉంది, నాకు ఈ ఆత్మ యొక్క వివేచన ఉంది, నేను ఈ పనులు చేసుకెళ్ళిపోతాను అంతే, వెనక్కి తిరిగి చూడద్దు. ఒక మాట చెప్పండి, పరిశుద్ధాత్మ యొక్క కృపా పరిచర్యలు వరాలన్నీ ఉచితమా డబ్బులా? మీకు తెలుసా ఉచితమా ఫ్రీయా? అన్ని ఫ్రీయా, కొన్ని ఫ్రీయా, వాల్యూ యాడెడ్ సర్వీస్ లో ఉన్నాయండి, దానికి ఏమీ లేవు. నేను రీసెంట్ గా పాస్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే, పాస్ గారు మీరు ఎంత తీసుకుంటారు అని అడిగాడు నన్ను. నాకు అర్థం కాలేదు, ఎంత తీసుకోవడం ఏంటండి అన్న. అంటే అదే మీరు వాకింగ్ చెప్పడానికి బయటకు వస్తే కనుక మీరు రేట్ ఎంత అన్నాడు. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ అండి అన్న. అంటే మీ టీం ఎంతమంది వస్తారన్నాడు. టీమా? టీం అంటే ఏంటండి అన్న. అంటే ఒక వ్యాన్ వేసుకుని అందరూ వస్తారంట కదా. మాకు వ్యాన్ లేవండి. పని కిరాయికి ఏమన్నా లేదు. సరే ఇంతకీ మీ ఉద్దేశం ఏంటో చెప్పండి అని. అంటే మేము పలానా స్పీకర్ దగ్గరికి వెళ్ళాం, వైజాగ్లో ఉన్నారు ఆయన, ఆయన ఖరీదు 100,000, ఆయన వాళ్ళందరికీ 100,000, 200,000 ఇస్తే వాకింగ్ చెప్తా అన్నారు. ఎన్ని గంటలు అంటే 2 రోజులా 3 రోజులా? 3 గంటలండి అన్నాడు. రోజుకి 100,000 అని 100,000 అండి. ఎందుకండి అంతా ఇవ్వాలి అని అంటే, అప్పుడు ఆయన చెప్పాడు, తెలియదండి, దేవుడు వాళ్ళకి ఇచ్చింది విలువ అంత ఉంటుందట అన్నాడు ఆయన. విలువ అంత ఉంటుందా? ఉచితముగా ఇచ్చిన దానిని ఏమీ ఆశించకుండా చెయ్యమని చెప్పిన బైబిల్ని ప్రకటించే సేవకుడు ఏదో ఆశించి చేస్తే దాన్ని ఏమంటారు? వ్యాపారం అంటారు. మరి దేవుని వ్యాపారం చేస్తున్నావని చెప్పుకునే నువ్వు లాభము కొరకు ఆ పని చేస్తే ఆలోచించు. Luke 12:47 ఇప్పుడు నీకు ఒక క్వశ్చన్ నీ మనసులోకి ఎదురవుతుంది. పిల్లలు, మీరెవరైనా ఏదైనా ఒక పని మీ చేత చేయించాలనుకుంటే తల్లిదండ్రులు మీతో చెప్పించే పనులు రెండు ఉంటాయి. ఒకటి, నువ్వు ఆ పని చేశావనుకో, నీకు నేను ఈ చాక్లెట్ ఇస్తాను. నెంబర్ 2, మీరు అలా గనక చేశారనుకో, నువ్వు బాగా మార్కులు తెచ్చుకున్నావు అనుకో, డైలీ 1 అవర్ క్యాండీ క్రష్ ఆడుకోవడానికి పర్మిషను. నువ్వు ఆ పరీక్షలో లేకపోతే నువ్వు ఇలా చేసావనుకో, డైలీ కార్టూన్ నెట్వర్క్ నీకు 15 మినిట్స్ చూడటానికి పర్మిషన్ ఇప్పిస్తాను. ఏదో ఒకటి తిరిగి మనం చేస్తాం. ఇప్పుడు కొద్ది రోజుల తర్వాత ఆ పిల్లలందరూ ఎలాంటి వాళ్ళు తయారో తెలుసా? నాకేంటి, నాకేంటంట, ఈ భక్తిలో కూడా ఇప్పుడు నాకేంటంట, ఇదే తయారైంది. ఇక్కడ కూర్చుని ఎంతో మంది నువ్వు భక్తి చేస్తే నీ జీవితం పరలోకానికి సంబంధించినటువంటి రాజ్యాన్ని స్వతంత్రించుకుంటుందని చెప్తే ఎంతమంది భక్తి చేస్తారు? సమస్యలు తీరిపోతాయి, జబ్బులు తగ్గిపోతాయి, పిల్లలు పుడతారు, ఆశీర్వాదాలు వస్తాయి, కానుకలు దొరుకుతాయి, బహుమతులు ఇస్తారు, లైక్ ఎలా దొరుకుద్ది అలా దొరుకుద్ది, అలా ఇస్తారు ఇలా ఇస్తారు. దీనికి ఎంతమంది వస్తారు? ఎక్కువ మంది భక్తి దేని కొరకు ఆశిస్తున్నారు? ఎస్, భూ సంబంధమైన ఈ వీటిని సంపాదించుకోండి. చదవండి 12:47 వచ్చిన Luke 12:47. తన యజమానుని యొక్క చిత్తమును ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి. అండర్లైన్ చేసుకున్నావా? నీకేం జరుగుద్దో, నీ బహుమానం ఏంటప్పుడు నీకు అర్థమైందా? ఏముందో చూడు అక్కడ. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక ఆ యజమాని చెప్పాడు, ఇదిగో నేను భక్తిగా జీవిస్తున్నాను, భక్తిగా బతుకుతున్నాను, మిమ్మల్ని భక్తిలో నడిపిస్తున్నాను, ఈ పద్ధతి ప్రకారం జరిగించండి, మాదిరి ఇచ్చాడు ఆ యజమాని. ఆ బాస్ ఖచ్చితంగా చెప్పాడు ఆ మేనేజర్, కానీ ఆ వాళ్ళకి ఆ విషయం అర్థం కాలే, ఆయన చిత్తమును అర్థం చేసుకోలే, ఆయన ఉద్దేశాన్ని గ్రహించలేడు. ఈ రోజు యేసు ప్రభు చనిపోయాడు, బతికేశాడు, తిరిగి లేచిపోయాడు, తర్వాత వచ్చేస్తాడు, తీసుకెళ్లిపోతాడు, వెళ్ళిపోతాం, సంకల్ప గుద్దుకోకండి, విపరీతమైన దెబ్బలు తినాలి, రెడీగా ఉండండి. ఏంటా విపరీతమైన దెబ్బలు? ఆయన చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి. ఏమవుతాయి? ఖచ్చితంగా దెబ్బలు తింటావు. ఈ రోజు నీ జీవితంలో నాకెందుకు ఇలా జరిగింది అనే ప్రతి ఒక్కడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నవాడే. నీ ఇంట్లో శ్రమ పొందుతున్నావా? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచావు కాబట్టి నీకు ఆ శ్రమ వచ్చింది. నీ ఇంట్లో ఈ రోజు ఏదైనా ఒక ఆర్థికంగా కానీ శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా ఏదైనా శ్రమ నీ జీవితంలో అనుభవించిందా? ఆయన చిత్తమునకు వ్యతిరేకంగా నువ్వు చేసావు కాబట్టి నువ్వు వాటిని అనుభవిస్తున్నావు. నువ్వు అడగచ్చు, ఆయన ప్రేమమయుడు కదండి, మమ్మల్ని మన్నించేయాలి కదా, మేము తెలిసి చేస్తే తెలియక చేస్తే తప్పు తీసేయాలి కదా, ఒప్పుకో, క్షమించమని అడుగు, తప్పు చేశారని ఒప్పుకో, ఇంకెప్పుడు చేయని తీర్మానం చేసుకో, అప్పుడు నీకు చేయకపోతే అప్పుడు అడుగు. అంతేగాని హోల్సేల్ గా వచ్చేసి కూర్చుని, ప్రభువా ఇప్పుడు భాషగా చెప్పారు అన్ని క్షమించే, నేను అడిగేస్తున్నాను నిన్ను, నిజమైన పశ్చాత్తాపానికి వచ్చే జీతం వేరు, నీ సెంటిమెంటల్ ప్రార్థనకు వచ్చే ప్రతిఫలం వేరు. నిజమైన పశ్చాత్తాపము, లోతైన పశ్చాత్తాపము నిన్ను ఆనందించనివ్వదు. దేవుని సన్నిధిలో నిలబడడానికి నిన్ను మంచి ఉత్సాహంతో తీసుకెళ్తుంది. లోతైన మారు మనస్సు అనుభవం లేకుండా ఎప్పటికీ నువ్వు దేవుని యందు విశ్వాసాన్ని నువ్వు అనుభవించలేవు. యోహాను సువార్త 9:41 అందుకు యేసు, మీరు గుడివారు అయితే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకున్నారు జనుక మీ పాపము ఏమంటే మీ కళ్ళు మీకున్నప్పుడు కళ్ళద్దాలు కాదు, కళ్ళు మీరు చూస్తున్నారు కదా, ఎదుటివాడి యొక్క మంచి చూస్తారా చెడు చూస్తారా? అల్టిమేట్ గా నీ మనసు ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే చెడుని చూడమని చెప్పొద్దు. ఏమండి, నేను మిమ్మల్ని హాని చేద్దాం అనుకుంటున్నాను, మిమ్మల్ని కీడి చేద్దాం అనుకుంటున్నాను, మీరు నా ఎదురుగా ఉన్నారు, మీరు గుడ్డోళ్ళు, మీకేం తెలుసు చెప్పండి నాకు, నేనేం చేస్తున్నాను, ఏం చేస్తున్నాను అనుకుంటారు మీరు? నేను నువ్వేం చేయలేదు, నేను నీ ఖచ్చితంగా ఎదుటి వ్యక్తిని మేలే చేద్దాం అనుకున్నాను, కానీ నేను నా ఇంటెన్షన్ బ్యాడ్, నేను నిన్ను పోటీ చేద్దాం అనుకుంటున్నాను, నిన్ను నష్టపడదాం అనుకున్నాను, నిన్ను హింసిద్దాం అనుకున్నాను, నిన్ను బాధపడదాం అనుకున్నాను. కానీ అవతల వ్యక్తి గుడ్డోడు అయితే ఏముంటది, నీ తప్పుని గుర్తించలేడు, నీ పాపాన్ని గుర్తించలేడు, నీ బలహీనతను గుర్తించడు, నువ్వు చేస్తున్న తప్పుడు పనులు గుర్తించడు. కానీ మనకొన్నులు ఏం చేస్తాయి చెప్పండి, ఏం చేస్తాయి? ప్రతిసారి ప్రయత్నం చేస్తాయి. ఒకసారి నేను ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో ఒక ఆకస్మిక ప్రయాణం, అర్జెంటుగా ఒక చోటకి వెళ్ళడానికి, ప్రార్థన చేయడానికి వెళ్ళడానికి అవసరం వచ్చి ఒక సహోదరుణ్ణి బండి అడిగాను. వెంటనే ఆయన బండిచ్చాడు, జాగ్రత్తగా ఉండండి, బండిచ్చాడు అంటే నాకు దారి తెలియదు, ఆ ఊరు కొత్త, బండి తీసుకున్నాను, అడ్రస్ అడిగితే చెప్పారు పలానా పలానా దగ్గర అని చెప్పారు. వెంటనే నేను ఆలోచించి వెళ్ళిపోగలను అని ధైర్యంగానే ఉంది, కానీ మళ్ళీ ఒక్క రేషు బండి అలా స్టార్ట్ చేసి ఒకసారి అలా చూసేటికి ఒక పాప ఒక యవనస్తురాలు వచ్చి, అన్నా అది ఎక్కడికి వెళ్తారో మీరు నాకు తెలుసన్నా, నేను రానా దారి చూపించనా అన్నది. ఐ మీన్ వెరీ అర్జెన్సీలో ఉన్నాను, తప్పదు, ఓకే సరే రా అమ్మా అన్నాను. ఆ పాప నా బండి మీకు వచ్చింది, వెళ్ళిపోయాం ఆ ప్లేస్కి, వెళ్ళిపోయాం, అమ్మాయి చూపించి దీదేనన్నాన్ని, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ప్రార్థన చేస్తాను, ఒక గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయింది, ప్రేయర్ చేశాం, మళ్ళీ తిరిగి సాయంత్రం అయిపోయింది, ఆ పాపతో నేను బండి మీద వెనక్కి వచ్చాను. దారిలో నా కళ్ళు రెండే, నన్ను చూసిన కళ్ళు ఎన్ని చూసుంటాయి. వాళ్ళందరికీ నేను, ఈ అమ్మాయి నాకు తెలియదు మా సిస్టర్, ఈ అమ్మాయి నాకు తెలియదు నా బండి మీద కూర్చుంది నా సిస్టర్, నాకు దారి చూపించింది నా సిస్టర్, వాళ్ళ కన్నులన్నిటికీ ఏం మెసేజ్ వెళ్ళింది, ఏం మెసేజ్ వెళ్ళి ఉంటుంది, మాట్లాడండి అమ్మా, ఏ ఆలోచన, ఐఎమ్ సారీ నాకేం తెలీదు అంట నా పిల్ల కూడా. నీకు తెలుసా తెలీదా కాదు, అవతల గుడ్డోళ్ళు లేరు, వాళ్ళందరూ చూపున్నోళ్ళు, వాళ్ళ చూపు వాళ్ళకి చాలా రకాలైన ఆలోచనలను రేకెత్తిస్తాయి. మీరు గుడ్డివాడుగా మారకపోతే, మీరు గుడ్డోళ్ళని చేయకండి, గుడ్డోళ్ళు మారమన్నాడు దేవుడు. మీరు గుడ్డోళ్ళు చేయడం అంటే ఏంటి తెలుసా, మీరు చేసే అనుభవాలన్నీ చేసేస్తారు అవతల వాళ్ళందరికీ, మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు అన్నారు అనుకోండి, అది మీరు వాళ్ళు గుడ్డోళ్ళు చేయడం. వాళ్ళు గుడ్డివాళ్ళుగా మారారనుకోండి, నీ పాపాన్ని దేవుడి తీర్పులోకి తీసుకురావడం, యజమాని చిత్తమును ఎరిగి దాని ప్రకారం చేయకపోతే ఏం జరుగుతుంది, నీకు వచ్చే ప్రతిఫలం ఏంటి, దెబ్బలు తగులుతాయి, నీ మీద తల్లిదండ్రులు ఏ ఆశ పెట్టుకున్నారో అది పగిలిపోద్ది, నువ్వేదైతే చేయాలని భవిష్యత్తులో దేవుడు కోరుకున్నాడో ఆ రాజ్యం తొలగిపోద్ది. సంసోను పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఇజ్రాయేలు ప్రజలను న్యాయాధిపతిగా జీవించాలని, అనేకులకు ఖచ్చితమైన న్యాయం కలిగిన బలవంతుడైన ఆత్మతో నింపబడిన నాయకుడిగా ఉండాలని. అల్టిమేట్ గా ఏమైంది, ఒక అమ్మాయి చేతిలో ఒక లవ్ అఫేర్ లో తన జీతం పోగొట్టుకున్నాడు. దట్స్ ది ఫినిష్. ఈ రోజు ఈ వాలంటైన్స్ డే అని చెప్పుకునే ఈ రోజు ఎంతమంది జీవితాలలో శరీర సంబంధమైన ఎరోస్ కి చిక్కుకుపోతారో తెలుసా? దట్స్ వాట్ గాడ్స్ విల్ కి వ్యతిరేకంగా దేవుని చిత్తమును ఎరగక జారిపోయిన బలహీనత కలిగిన వ్యక్తులు. ఈరోజు బైబిల్ చెప్తుంది దేవుని సహాయం చేసేటప్పుడట పాపము మన మీద నిలిచి ఉంటుంది, జాగ్రత్త, వాళ్ళు చూస్తున్నారు. ఆ రోజు నాకు ఇంటికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, నువ్వు రెండు కళ్ళే కానీ నిన్ను చూస్తున్న కొన్ని వేల జతల కళ్ళు నిన్ను చూశాయి, నీ మీద ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నారో తెలుసా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా బండి మీద ఏ ఒక్క వ్యక్తిని, నా తల్లిని, నా యవనస్ పిల్లల మొగ్గలను తప్ప ఎప్పుడు ఎవరిని కూర్చొనివ్వలేదు. చాలా సందర్భాల్లో నేను ఖచ్చితంగా వాళ్ళని దింపాల్సిన పరిస్థితి వచ్చింది. దెన్ ఐ సెడ్ 50 రూపాయలు కదా, 100 రూపాయలు ఇస్తాను ఆటోలో వెళ్ళండి అని చెప్పి ఆటోని పిలిచి పంపించాను. ఏ రోజు నా పక్కన కూర్చొనివ్వలేదు, బికాస్ గుడ్డివారు ఇంకా లోకంలో లేరు కాబట్టి. ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి బలహీనతలను చూడలేని వారుగా నువ్వు ఉంటున్నావా, నువ్వు ఉన్నావా ముందు గమనించుకో. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, యోహాను సువార్త 15:22 John 15:22, క్రీస్తులో అభివృద్ధి పొందడం అంటే నీ విశ్వాస జీవితంలో నువ్వు చేసే ప్రతి పనిలో కూడా సవాలుగా తీసుకుని బ్రతకడం. John 15:22, నేను వచ్చి వారికి బోధించకుండిన ఎడల వారికి ఏం లేదు, అసలు ప్రాబ్లమే లేదండి. నేను చెప్పకపోతే అసలు ప్రాబ్లమే లేదు. ఇప్పుడైతే ఇంగ్లీష్ బైబుల్ ఏముందో చూసారా, వారి పాపమునికి ఏం లేదట, మిస లేదు. బోధించకపోతే మీకే ప్రాబ్లము, మీ చర్చికి రాలేదనుకోండి, జాగ్రత్తగా అనండి, శ్రద్ధగా అనండి, మీరు చర్చికి రాలేదనుకోండి, దేవుని వాక్యం వెళ్ళలేదు అనుకోండి, మీకే ప్రాబ్లము లేదు. ఒకవేళ వినీసారు అనుకోండి, ప్రాబ్లము ఉంటదా ఉండదా, ఉండి తీరుద్దండి, నాకు అర్థం కాలేదండి, నాకు తెలియదండి. నిన్న నేను ఒక సాయంత్రకాలం విలేజ్ లో సువార్త అవుతుంది, సువార్తలో ఒక పదం వాడాను. ఆ పదం ఏంటంటే, దొంగతనం చేసేటువంటి ఒక తండ్రి ఉన్నాడు, తన భార్య అంటే ఆ తండ్రికి వైఫ్ అమ్మ ఆమె కూడా దొంగతనంలో ఆరితేరింది. పెద్ద కొడుకు దొంగే, కోడలు దొంగే, రెండవ కొడుకు దొంగే, ఆడి కోడలు దొంగే, ఫ్యామిలీలో మొత్తం కూడా మూడు జతలు దొంగలు ఉన్నారు. పెద్ద కొడుక్కి పెద్ద కొడుకు పుట్టాడు, వాడు ఈరోజు ఫస్ట్ దొంగతనం, చిన్న దొంగతనం చేశాడు. ఇంట్లో పండగ చేసుకుంటారు చేరా, ఎందుకు, వృత్తి ధర్మం, మనవడు ఫస్ట్ దొంగతనం, ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలి, ఫోటోలు సెల్ఫీలు, ఆ గ్రూప్ ఫోటో ఉంటుందా ఉండరా, ఆబ్జెక్టివ్ ఎలా దాచుకుంటారు. కానీ వాళ్ళకి వచ్చి మీరందరూ దొంగతనం చేస్తున్నారు తప్పు అన్నాం అనుకోండి, వాళ్ళు ఏమంటారు, ఎవడు దొంగడు కాదండి, బోల్డ్ మీరు దేవుడి దగ్గర దొంగతనం చేస్తారు, మేము మనుషుల దగ్గర దొంగతనం చేస్తున్నాం అంతే అంటాడు. వాళ్ళకి అది తప్పు అనిపించదు అని నేను వాక్యం చెప్పాను. అందరూ కూడా చప్పట్లు కొట్టి వెళ్ళేశారు అక్కడ, వాళ్ళు చచ్చోళ్ళు కాదు బయట వాళ్ళు, అప్పుడు ఇక్కడ చాలా మంది చూస్తున్నారు చీకట్లో అని. సో వాక్యం అంతా అయిపోయింది, వచ్చేసాను. పొద్దున్న నేను చెప్పుల దగ్గర మా పిల్లలు పనిచేస్తుంటే అడి పిలిచి, రాత్రి చెప్పిన వాక్యం మీకు ఏమన్నా అర్థమైందా, నిద్రపోయిన అన్నాడు. వేల వేసిన వాడు బయటోడు, నిద్రపోయిన వాడు లోపలోడు. అర్థమైందా ఏం చెప్పాను, నేను చెప్పిన ఉపమానం అర్థమైందా, లేకపోతే చెప్తున్న అంశం అర్థమవుతుందా, ఆలోచించు, లోపలేదో అర్థం అవుతుంది నీకు. ఇప్పుడు చెప్పండి, చర్చకు వచ్చాము, ఆయన బోధ చేశాడు, బోధించకపోయిన ఎడల వారికి ఏముండదు, ఉండదు. మరి ఇప్పుడైతే వారి పాపానికి, ధర్మశాస్త్రానికి దేవుని మాటకు ఉన్న కృప ఇదేనండి. ఆయన నీతో చెప్పేసిన తర్వాత ఆ ప్రకారం నువ్వు చెయ్యకపోతే, నువ్వు దాన్ని గ్రహించకపోతే, వినకపోతే, నచ్చినా నచ్చకపోయినా దాన్ని యాక్సెప్ట్ చేసి అంగీకరించకపోతే తప్పక దాని జీతాన్ని నువ్వు పొందుతావు. ఒక విషయం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా వైపు చూడండి, అసూయ చెప్పండి, అనసూయ కాదు అసూయ. ఎక్కడుంది ఆవిడ, అసూయ గారు ఎక్కడున్నారు, యేసు ప్రభువుకి అసూయ ఉందా, మరి నీకెందుకు ఉంది, సహాయ నిరాకరణ. నేను చేయాల్సింది చెయ్యకుండా ఉండడం, యేసు ప్రభు వారు చేయకుండా ఉంటాడా, ప్రాణమే పెట్టేశాడు ఇంకేమి ఇవ్వడానికి వెనుదీస్తాడని చెప్తుంది బైబిల్. ఇప్పుడు నువ్వు అర్థం లేదా, కొన్ని కంట్రోల్స్ ఉంటాయా లేవా, నీ ఎథిక్స్, నీ రూల్స్, నీ బైబిల్ నీకు ఒకటి ఉంటుంది, నీ దేవుడు నీకు ఒకటి ఉంటాడు, వాళ్ళు చెప్పేస్తారా, వాళ్ళు వినేస్తావు ఆ బైబిల్ నుంచి. వాట్ అబౌట్ ద రియల్ జీసస్? పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఏం చెప్తాడు, ప్రతి విషయంలో నువ్వు శాశ్వతమైన ఆలోచనకు నువ్వు లోబడతావా లేదా ఆలోచించుకో. Romans 2:17, రోమపత్రిక రెండవ అధ్యాయము 17-18 వచనాలు. నీవు Romans 2:17-18, రోమపత్రిక 2:17-18, నీవు యూదుడు అని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రమును ఆశ్రయించి. ఈ మాట నిజంగా మనందరికీ చెల్లుంది, మనందరికీ కూడా. మీరు క్రైస్తవులా కాదా చెప్పండి, మాట్లాడండి. నువ్వు రోమన్ కాథలిక్ లూథరనా బాప్టిస్టా అని అడగలే, నువ్వు క్రైస్తవుడువా కాదా. క్రైస్తవుడు అంటే ఎవరిని ఆశ్రయించిన వాడు, క్రీస్తుని దేవుడిగా అంగీకరించిన వాడు, దట్స్ ఆల్, నువ్వు క్రిస్టియన్ వి ఫైన్. నువ్వు క్రైస్తవుడు కాబట్టి దేవుని ఎందు అలసిపడుతున్నావా లేదా, నీ దేవుడే కదా శిరుడు చచ్చిపోయాడు, అదే కదా గర్వంగా సువార్త చెప్తున్నావు. మీ దేవుడు చచ్చిపోయాడా, మీ దేవుడు తిరిగి లేచాడా, మీ దేవుడు బొమ్మ, మన మాటలు ఇవేనా, మన అచ్చేవంత ఎవరు, క్రీస్తు, ఆ క్రీస్తును బట్టి దేవుడు. ఇప్పుడు 18వ వచనం, ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రం ముందు ఉపదేశం పొందినవాడవై శ్రేష్టమైన వాటిని శ్రేష్టమైన వాటిని. దీనికి వాడుక భాష ఏం చెప్తుందంటే, దేవుని వాక్యమును అతిశయపడుతున్న వాడు కావా, దేవుని వాక్యమును అతిశయపడుతున్న వాడు కావా అని అడుగుతూ వ్యాఖ్యానం ఏం చెప్తుందంటే, అతిశయపడుతున్న నువ్వు దేవుని వాక్యమును అవమానపరుచుతున్న వాడు కావా అని అడిగాడు ఆయన. యు గాట్ ద పాయింట్? దేవుడంటే నీకు ఎంత అతిశయం ఉందో అదే దేవుని వాక్యానికి నువ్వు అవమానం చేస్తున్నాడు కాదా? చేయట్లేదా మనం? చేయట్లేదా? ఎక్కడెక్కడ నీతికి వ్యతిరేకంగా, ఆజ్ఞకు వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా, ఆత్మకు వ్యతిరేకంగా, చెప్తున్న బోధకు వ్యతిరేకంగా మనం చేయట్లేదు ఏ పనులైనా? ప్రతి పనిలో కూడా మేలైనది చేసేటప్పుడు ఏది ఆశించకుండా హార్ట్ఫుల్ గా, జాయ్ఫుల్ గా, క్రీస్తు పక్షంగా, ఏమీ ఎదురు చూడకుండా నిస్వార్థంగా, లాభాపేక్ష లేకుండా, గుర్తింపు లేకుండా, ఘనత లేకుండా, మర్యాద ఇవ్వకపోయినా, లోబడకపోయినా, సహాయపడకపోయినా, నిన్ను చూసి కనీసం కృతజ్ఞత చెల్లించకపోయినా ఆనందంగా దేవుని పక్షంగా ఆ పని చేయగలవా? క్రైస్తవుడా నువ్వు చేయగలవా? నేను కొంతమంది యేసు ప్రభు తెలియని నీతిమంతులు చూశాను. వాళ్ళు చేశారు ఈ పనులు, ద వెరీ రియలిస్టిక్ అండ్ హానెస్ట్. వాళ్ళు చేశారు. నేను అడిగాను, సార్ మరి వాళ్ళు మీకు ఇంత హాని చేశారు, మిమ్మల్ని ఎప్పుడు కూడా ఎక్కడా ఏమీ చేయలేదండి అంటే, సార్ దట్స్ మై జాబ్, నేను చేయాలనుకున్నాను చేశానండి, నా ఆత్మకు సంతోషం ఉంది, వాళ్ళేదో ఇస్తారని వాళ్ళేదో చేశారు, నేను ఎప్పుడు చేయలేదండి. కానీ క్రైస్తవులు మనం ఎందుకు ఆ పని చేయలేకుండా ఉండలేకపోతున్నాం? దేవుని వాక్యాన్ని పెట్టుకుని, వాక్యం అర్థం చేసుకుని, ఆయన చిత్త ప్రకారం చేయకుండా నీకు నచ్చినట్లు నువ్వు చేస్తూ, నీకు ఒక బైబుల్ రాసుకుంటూ, నువ్వే ఒక కొత్త రకం క్రైస్తవుడిగా మారిపోయి, క్రీస్తు చెప్పిన పాత నిబంధనలో నుంచి కొత్త నిబంధనలోకి వచ్చిన అపోస్తలు ఎలాగైతే వారి జీవితాలనే ప్రాణంగా పెట్టి క్రీస్తు కొరకు సాక్షులై పరలోకాన్ని భూమి మీదకి తలకిందులు చేయడానికి వచ్చామని చెప్పినారో అలా మనం ఎందుకు మారలేకపోతున్నాం? ద ఓన్లీ వన్ రీజన్, దేవుని యొక్క వాక్యమును అర్థం చేసుకుని దేవుని యొక్క వాక్యంలో మన ఆత్మీయతనే భంగపరుచుకుంటున్నాం. మీకు తెలుసా, నీకు ఇలాంటి బలహీనతలు కలిగి ఉన్న నీకు లక్ష మంది పాస్టర్లు చేతులేసి నూనెలు పోసి ప్రార్థన చేసినా, నువ్వు వారం రోజులు, 40 రోజులు, ఇప్పుడు ఈ 40 రోజులు మాలలేసుకుని కొండలెక్కినా, ఏ రకంగా మొరపెట్టి ఒక పూట ఉపవాసం, మాంసం మానేసిన ఉపవాసం, లేకపోతే రోజంతా ఉపవాసం డోర్లి పడి చేసినా, నీ ప్రార్థన అంతా కూడా కేవలం ఆవేదన, వేషధారణ, ఆత్మీయత కానేగా కాదు. బేసిక్ ప్రిన్సిపల్స్ విడిచిపెడుతున్నాం, ఆత్మీయత గురించి పెద్ద పీటలు పెద్ద ప్రసంగాలు చేసుకుంటున్నాం. క్రిస్టియానిటీ ఆత్మీయత అనేది, ఆ ఆత్మీయతను స్పష్టంగా నీకు చెప్తుంది, నీ హార్ట్ లోపల దేవుని కొరకు జరగాల్సిన ఆ సంపూర్ణ శుద్ధీకరణ జరగనంత వరకు నువ్వు చేసే ఈ వేషధారణ భక్తికి శిక్ష తప్పదు, పనిష్మెంట్ అనుభవించక తప్పదు, నేర్చుకుంటున్నావు, వింటున్నావు, అచ్చేపడుతున్నావు, తీర్పు తప్పదు, జాగ్రత్త అని బైబిల్ చెప్తుంది. ఈ రాత్రి నీ హృదయాన్ని నువ్వు ఎలాంటి వాడివైనా తిరిగి దేవుని వైపు తిప్పి, ప్రభువా నాకు తెలుస్తుంది భక్తిని చేయాల్సిన పద్ధతిలో చేయటం లేదు, నాకు నచ్చిన పద్ధతిలో మార్చుకుంటున్నాను, నన్ను క్షమించు అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి నీ భక్తిలో, జీవన సంబంధమైన భక్తిలో నుంచి జీవించే భక్తికి, సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని ఎరిగే భక్తికి మనం సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేద్దాం.